ஜெகதம்பாயை நம. ஸ்ரீ கௌரி கேதாரீஸ்வராபியாம் நம. விக்னோத்துங்ககிரீசமர்தனோ பவிஹி விக்னாப்திகும்போத்பவ விக்னாதாககனப்ரசண்டபவனோ விக்னேஸ்வரஃ பாதுநஃ. ஜயகாசீ மஹாவித்யே பதிதானம் ச பவனி த்வாம்ருதே கதிரன்யானா சம்சாரே மஜ்ஜதாமிஹ. ஆனந்தம் ஆனந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபவ்ருந்தம் வாராணசீ நாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் ப்ரபத்யே. மாதர் பவானி தவ பாதரஜோ பவானி, மாதர் பவானி தவ தாசதரோ பவானி, மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் துத்பாக் பவான்யனுதினம் ந புனர்பவானி. ஸ்ரீமத் பரஸ்மை நிஜசித்கனாய கௌரீ தப பூர்ணஃபலப்ரதாய கேதாரநாதாய நமசிவாய நமோ நம காரணகாரணாய. யா கேதாரபுரஸ்ஸதா விலசதே காஸ்யான் ப்ரஜான் தரயன், யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீம் சம்யுஜ்ய தத்துஷ்டிதா, யா காசீ ஜனதாக சங்க சமனே சந்தரிசனாத் மஜ்ஜனாத் பிராச்சீனா மணிகர்ணிகா பவது நஃ பாபௌக வித்வம்சினி. வாகர்தாவிவ சம்ப்ருக்தௌ வாகர்த ப்ரதிபத்தயே ஜகதஃ பிதரௌ வந்தே பார்வதி பரமேஸ்வரு. சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதா அஸ்மாக்கம் சந்நிதி சந்நிதிம் க்ரியாத். வியாசம் வசிஷ்ட நப்தாரம் சிக்தே பௌத்ர மகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம். ஸ்ருதிஸ்மிருதி புராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம். விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானியம் மணிகர்ணிகாம். அஜ்ஞானாம் ஜாஹ்னவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரீ. ஸ்ரீ சுருங்கேரி சாரதா பீட்டாதீஸ்வரலு பரமஹம்ச பரிவராஜகாச்சாரியுலு ஜெகத்குருவுலு ஸ்ரீ ஸ்ரீ பாரதீ தீர்த்த மகாஸ்வாமி வாரு அலகே ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதி சுவாமுல வாரி யொக்க பூஜ்ய பவித்ர சரணார விந்தமுலகு சப்ரஸ்ரே சபக்திக பிரணவமுல ஆச்சரிச்சு காசி கேதார மகாத்ய பிரவச்சனம் பிராரம்பிச்சுக்குந்தோம். ஆ கேதாரீஸ்வரனி தயவலன காசியந்தலி விஸ்வநாதாதி லிங்கமூர்த்தலு தேவதாமூர்த்தல யொக்க அனுகிரக பிரபாவம் சேத்தனம் 11 ரோஜுலு ஏகாதசாக பிரவச்சன காரியக்கிரமம் நிர்விக்னங்க கொனசாகாலனி வாழந்தர்னி பிரார்த்திஸ்தூ பிரவச்சனான்னி பிராரம்பிஸ்தூ உன்னம். 26 ఈ నెల 26 ఇది సమాప్తం అవుతుంది ఈ ప్రవచనం. కాశీలో కేదారీశ్వరుడు ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి లింగం. విశ్వనాథుని తర్వాత మనం ముఖ్యంగా ఆంధ్రులందరూ కేదారఘాట్ దగ్గరే ఉంటూ ఉంటారు. ముందుగా కేదారీశ్వరుని అందరం కూడా ప్రతిరోజు అక్కడ ఉండేవాళ్ళు సేవిస్తూ ఉంటారు. అక్కడ ఘాట్లో స్నానం చేసి కేదారేశ్వరుని దర్శిస్తూ ఉంటాం. ఆ కేదారేశ్వర మహాత్మ్యం ఇప్పుడు మనం ప్రవచనం చేసుకుంటున్నాం. ఇది ఎక్కడ ఉన్నది అంటే బ్రహ్మవైవర్త పురాణంలో ఇది ఖిల పర్వంలో ఈ విషయం అంతా కూడా ఉన్నది. ఈ కాశీ కేదార మహాత్మ్యం, ఈ కాశీ కేదారేశ్వరుని గురించి ఒక పురాణమే మరి 31 అధ్యాయాలతో ఉన్నది అంటేనే ఆ కాశీ కేదారేశ్వర లింగ ప్రభావం మనం ఊహించుకోవచ్చు. ఎన్నో లింగాలు ఉన్నాయి, అన్నిటి మీద పురాణాలు ఉన్నాయా, కాశీ కేదారేశ్వరుని గురించి మాత్రం ఒక పురాణమే ఉన్నది. అయితే ఈ కాశీ కేదార్ మనకు హిమాలయాలలో బదరికాశ్రమంలో కేదారేశ్వరుడు ఉన్నాడు, కాశీలోనూ కేదారేశ్వరుడు ఉన్నాడు. ఆయనెవరు, ఈయనెవరు, ఆయనకు ఈయనకు సంబంధం ఉన్నదే, ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఆయన మరి గొప్ప, ఈయన గొప్ప, ఆయన యొక్క ఆలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ కాశీలో ఉన్న కేదారేశ్వరుడు యొక్క లింగము యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ కాశీ కేదారేశ్వరుని యొక్క లింగమును ఆరాధించి ఈ అక్కడ ఉన్నటువంటి గౌరీకుండము మొదలైన కాశీలో కూడా ఉన్నాయి. హిమాలయ కేదారంలో ఏ ఏ తీర్థాలు, రేతోదక హరపాపాది తీర్థాలు, అలాగే అలకనంద మొదలైనటువంటి గంగానది మొదలైనటువంటి తీర్థాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ తీర్థాలన్నీ కూడా కాశీ కేదారేశ్వర మందిరం దగ్గర అక్కడ ఉన్నాయి. రేతోదక తీర్థం ఉన్నది, హరపాప తీర్థం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ కాశీ కేదారేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్న గౌరీకుండము ఇక్కడ ఉన్నది. ఏమిటి దీనికి దానికి ప్రత్యేకత అనేటువంటి మొదలైనటువంటి విషయాలు. ఈ కాశీ కేదారేశ్వరుణ్ణి మరి పూజించి ఆ కుండంలో స్నానం చేసి తరించినటువంటి వారు ఎవరెవరు, ఏమిటి ఈ మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ కాశీ కేదార మహత్యంలో వస్తాయి. ఇందులో గంగాదేవి శివాపరాధం చేసి ఈ కాశీ కేదారేశ్వరుణ్ణి పూజించి అర్చించి దర్శించి అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి శివాపరాధం నుండి విముక్తురాలవుతుంది. అలాగే యమునా నది కూడా అలాగే శివాపరాధం చేసి సరస్వతి నది, దివోదాస్ అనేటువంటి మహారాజు, అలాగే శ్రీ మహావిష్ణువు, అలాగే లక్ష్మీదేవి, నైగమేయుడు, చంద్రవాన్ అనేటువంటి ఆయన, ఇట్లా ఎందరో శివాపరాధం చేశారు. అన్నిటికీ నిష్కృతి ఉంది, ప్రాయశ్చిత్తం ఉంది, కానీ శివాపరాధం కానీ శివనింద కానీ చేసినట్లయితే దానికి నిష్కృతి అంటూ లేదు. కొన్ని కోట్ల ముఖ్యంగా అందులోనే శివభక్తుల్ని అపరాధం చేసినా సరే, అపచారం చేసినా సరే, తేలికగా తూచినా సరే, శివభక్తులు శివనింద ఇవన్నీ కూడా చేసినట్లయితే చాలా దానికి 100 కోట్ల కల్పములైనప్పటికీ దానికి ప్రాయశ్చిత్తం లేదు, నిష్కృతి. కే అంటేనే మస్తకే అని అర్థం చెప్పారు, అంటే శిరస్సు, శిరస్సు నందు. దార అంటే భార్య కదండి, శిరస్సు నందు భార్య ఉన్నది అంటే గంగాధరుడు అని అర్థం. గంగను శిరస్సు పైన ధరించాడు కదా, అందువల్ల కేదారుడు అని ఒక పేరు వచ్చింది. కేదారము అంటేనే చీలి ఉంటుంది, మస్తకం అని చెప్పుకున్నాం కదా మస్తకం నందు. దార అంటే ప్రస్రవణం, అంటే చీలి ఉంటుంది. ఇప్పుడు కాశీలో కేదారేశ్వరుని కాశీ వెళ్ళిన వాళ్ళు చూచి ఉంటే ఆ లింగం ఉన్నదే రెండుగా చీలి మధ్యలో గీతలాగా ఉండి రెండుగా ఇదై ఉంటుంది. ఆ రకమైనటువంటి మధ్య ఛేదింపబడి ఉంటుంది కాబట్టి, విభజింపబడి ఉంటుంది కాబట్టి కాశీ ఇది ఆ లింగం యొక్క పైభాగంలో, అందువల్ల కేదార అనేటువంటి అర్థం కూడా వచ్చింది. కేదారాన్ని రావడానికి అర్థాలు, కేదారం అంటే పంట పొలాలను కూడా కేదారం అంటారు. కేదారము అంటే ఈ కేదార క్షేత్రం హిమాలయాల్లోది కానీ మన కాశీలోది కానీ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి సస్యములను ఫలింపజేస్తుంది కాబట్టి అది కేదారం అని పేరు వచ్చినట్లు ఈ గ్రంథంలో చెప్పడం జరిగింది. అందువల్లనే ఇట్లా ఇందాక చెప్పినటువంటి ఇవన్నీ కూడా స్వరూపానందాంధ్ర సరస్వతి మన బదరీలో జ్యోతిర్మఠాధిపతి అయినటువంటి స్వరూపానంద సరస్వతి స్వామివారు చెప్పినటువంటి అర్థాలన్నమాట నేను చెప్పినటువంటి మొదటి రెండు. ఈ మూడవది మాత్రం ఇక్కడే సర్వ పురుషార్థములు ఇక్కడ సిద్ధిస్తాయి, వాటి సస్యములన్నిటికీ ఫలించేటువంటి భూమి ఇది, ఆ కారణంగా ఇది కేదారమైంది అని చెప్పి చెప్పారు. అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయన కేదారేశ్వరుడు అన్నారు అని చెప్పి దీని యొక్క నామం సార్థక్యాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం కూడా వేదాంతుల ఆధ్యాత్మికమైనటువంటి పరిభాషలో చెబుతున్నారు, భ్రువోర్మధ్యే కేదారస్థానం అర్థాత్ ఆజ్ఞాచక్రం అని. భ్రువు కనుబొమ్మల యొక్క మధ్యభాగాన్ని అది కేదారస్థానం అంటారు, దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు, అక్కడ పరమాత్మ ఉంటాడు అనేటువంటి భావనతో అట్లా కూడా ఆధ్యాత్మిక భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి అర్థాన్ని కూడా చెప్పి వివరించడం జరిగింది. అక్కడే మనం పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటాం, దర్శిస్తూ ఉంటాం. కొంతమంది హృదయాకాశంలో ధ్యానం చేస్తారు, కొంతమంది ఇక్కడ భ్రుకుటి యొక్క మధ్యలో కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉన్నది. పురాణాలలో దీనికి కాశీ కేదారుని గురించి కానీ కేదారేశ్వరుని గురించి యథా సర్వేషు వేదేషు భక్తరాజోహి నారద యథా తథాయం సర్వక్షేత్రేషు దేశ కేదార సంజ్ఞిత. భక్తులలో భక్తరాజులందరిలోనికి అందరు భక్తులందరిలోనికి రాజు ఎవరయ్యా అంటే నారదుడు అని వేదములన్నీ చెబుతూ ఉన్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలన్నిటిలోనికి రాజు ఎవరయ్యా అంటే కేదారం అని చెప్పి పురాణాలలో కీర్తించబడింది. కాశీఖండంలో కూడా కేదారేశ్వరుని గురించి ఏమని చెప్పారంటే తుషారాద్రిం సమార్హ్య కేదారం వీక్షయత్ఫలం త తత్ఫలం సప్తగుణితం కాశ్యాం కేదార దర్శనే అన్నారు. హిమాలయ పర్వతం కష్టాలు పడి ఇప్పుడంటే బస్సులు వచ్చినాయి అనుకోండి, చలిలో నానా కష్టపడబడి ఇప్పటికి కూడా కష్టమే కదా, గుర్రాల మీదన్నా వెళ్ళాలి, నడిచన్నా వెళ్ళాలి, కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంత శ్రమ చేసి కేదారేశ్వరుని చూస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంతకంటే 7 రెట్ల ఫలితం అధికంగా కాశీలో కేదారేశ్వరుని చూచినట్లయితే ఫలితం వస్తుందని చెప్పి కాశీఖండంలో స్కంద పురాణంలో ఆ రకంగా చెప్పబడి ఉంది. అంతేగాక కేదారేశ్వరుడు నందీశ్వరుడు, పద్మకల్పంలో జరిగినటువంటి విషయం ఇది, పద్మకల్పంలో నందీశ్వర పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మందరాద్రిలో ఉన్నారు. గత సంవత్సరం కాశీఖండంలో చెప్పుకున్నాం. వారు అక్కడి నుంచి మళ్ళీ కాశీకి వచ్చారు. వచ్చినటువంటి తర్వాత ఆ విశ్వనాథుని యొక్క అనుజ్ఞ తీసుకొని బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తన లింగములన్నిటినీ కూడా కాశీకి తీసుకుని వచ్చి నందీశ్వరుడు ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు పద్మకల్పంలో ఈ హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి కేదారేశ్వరుడు కాశీకి ఆ రకంగా వచ్చాడు ఒక కల్పంలోని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదే కాశీఖండాన్ని బట్టి ఆ రకంగా తెలుసు. ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత అక్కడి నుంచి ఆ కేదారేశ్వరుడు ఇక్కడికి వచ్చాడు. కాశీని విడిచిపెట్టి వెళ్ళటానికి ఆయనకు మనస్కరించలేదుట కేదారేశ్వరుడు. కాశీకి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళరు కదా విడిచి వెళ్ళడం. అందువల్ల ఆయన విష్ణువు మొదలైన వాళ్ళు కూడా కాశీకి వచ్చి విడిచిపెట్టడం ఇష్టం లేక ఆదికేశవ బిందు మాధవాది రూపాలలో అక్కడ ఉండిపోయినారు. బ్రహ్మాదులు కూడా అలాగే బ్రహ్మేశ్వరుడు మొదలైన లింగాలతో అక్కడ ఉండిపోయినారు. ఈ కేదారేశ్వరుడు కూడా మళ్ళీ హిమాలయాలకు వెళ్ళటం ఇష్టం లేక 15 అంశాలతో ఇక్కడ ఉండి మొత్తం షోడశ కళలు ఉంటూ ఉంటాయి ఈ అన్నిటికీ కూడా, ఈ విగ్రహాలు కానీ లింగములు కానీ అన్నిటికీ కూడా ప్రతిష్ట చేసేటప్పుడు కూడానే కళలను ఆవాహనం చేస్తారు. ఆ లింగంలోనూ ఆ విగ్రహంలోనూ షోడశ కళలని ఆహ్వానం చేస్తూ ఉంటారు అప్పుడు. అందువల్ల ఈ షోడశ అంశాల్లో 15 అంశాలతో కాశీలోనే ఉండిపోయినాడు, ఒక్క అంశతో మాత్రమే హిమాలయ కేదారంలో ఉన్నాడు. ఆ కారణంగా ఉన్నదే కాశీ కేదారం హిమాలయ కేదారం కంటే కూడా శ్రేష్టమైంది. అంతమాత్రం చేత హిమాలయ కేదారాన్ని తక్కువ చేస్తున్నామని అనుకోవద్దు, దాని ప్రభావం అలాంటిది. ఆయనే ఆ రకంగా కాశీలో ఎక్కువ ప్రభావం కలిగి కేదారేశ్వరుడే ఆ రకంగా చెప్పాడు. అంతేకాక కాశీ కేదారేశ్వరుడు కాశీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకున్నాం. గంగానది కాశీ స్వయంగా తన మోక్షాన్ని ఇస్తుంది అక్కడ మరణించినటువంటి వాళ్లకు తారక మంత్రోపదేశం చేసి. అలాగే గంగా స్వయంగా మోక్షాన్ని ఇస్తుంది, అది పరమేశ్వరుని యొక్క ద్రవరూపమైనటువంటి శక్తి, అది గంగా ఆ రకంగా ఇవ్వగలదు. విశ్వనాథలింగము కూడా అక్కడ ఉన్నది, అందువల్ల ఆ క్షేత్రానికి ప్రత్యేకత వచ్చింది. అంతేగాక బ్రహ్మ విష్ణువాదులు కూడా అక్కడ లింగ ప్రతిష్టలు చేశారు. ఈ కారణం చేత కాశీ అన్నిటికంటే కూడా చాలా గొప్ప క్షేత్రం, పుణ్యక్షేత్రం, ముక్తిక్షేత్రం అయింది. అటువంటి ముక్తిక్షేత్రంలో ఉండటం చేత ఈ కేదారేశ్వరుడు కూడా హిమాలయ కేదారుడు కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యం వచ్చింది, ఎక్కువ ప్రభావం, ఎక్కువ మహిమ రావటం జరిగింది. ఆ రకంగా కాశీలో ఉండే కేదారేశ్వరుడికి, ఆ కేదార క్షేత్రానికి ఆ ప్రాభవం ఆ రకంగా మన పురాణాలలో చెప్పటం జరిగింది. అయితే ఈ కాశీ అనేటువంటిది పరమేశ్వరుడు యొక్క స్వరూపం అనుకున్నాం కదా, అదే ఒక పంచక్రోశాత్మక జ్యోతిర్లింగం అనుకున్నాం కదా, పరమేశ్వరుడు యొక్క స్వరూపం ఈ కాశీ అంతా మనం గనక అనుకున్నట్లయితే, శిఖ మొదలుకొని ఈ కంఠం దాకా గణం అదేమవుతుందంటే ఓంకార ఖండం అనిపించుకుంటుంది. కాశీ 3 భాగాలు చేశామండి, ఇక్కడి వరకు ఒక భాగం, ఇక్కడి నుంచి నాభి వరకు ఒక భాగం అంటే బొడ్డు వరకు, అక్కడి నుంచి నఖాంతం చివరి వరకు కూడా ఒక భాగం, 3 భాగాలు చేశాం. ఈ పై భాగాన్ని ఓంకార ఖండం అన్నారు. ఈ కంఠం దగ్గర నుంచి నాభి వరకు ఉన్నది అది విశ్వనాథ ఖండం అన్నారు. ఈ నాభి దగ్గర నుంచి పాదముల వరకు ఉన్నటువంటి దాన్ని కేదార ఖండం అన్నారు. అంటే కాశీ 3 రకాలుగా విభజించబడిందనమాట. ఉత్తరాన ఓంకారఖండం ఉంటుంది, ఉత్తరాన ఓంకారఖండం ఉంటుంది, ఓంకారఖండం తర్వాత మళ్ళీ మధ్యలో విశ్వనాథ ఖండం ఉంటుంది, ఆ తర్వాత కేదారఖండం ఉంటుంది, మనం ఉండే కేదారేశ్వరుడు. ఈ కేదారఖండం దానికి ఈ రకంగా కేదారఖండం. కేదారఖండానికి హద్దులు ఏంటంటే, కాశీకి అసలు హద్దేంటి చెప్పండి, తూర్పున హద్దేంటి చెప్పండి. గత సంవత్సరం 43 రోజులు మనం అంతా విన్నాం, గంగానది మధ్యభాగం వరకు కదా తూర్పున హద్దు. మరి దక్షిణమున లోలార్కకుండ, కాశీ వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది లోలార్కకుండ సూర్యకుండం, వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు. తూర్పునేమో గంగా మధ్యభాగం, తూర్పున దక్షిణానేమో లోలార్కకుండం దాకా ఆ ప్రాంతం వరకు కూడా అది. తర్వాత పడమటి వైపు వెళ్తే సనాతన ధర్మ ఇంటర్ కాలేజీ అని ఉంది, ఆ దగ్గర ఒక సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ దగ్గరలో వైద్యనాథుడు ఉన్నాడు, ఆ వైద్యనాథ మందిరం పడమటి హద్దుగా తీసుకోవాల్సి వస్తుంది. ఉత్తరానికి గనక వెళ్ళినట్లయితే శూలటంకేశ్వరుడని దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్నాడు. దశాశ్వమేధ ఘాట్ ముఖ్యమైనటువంటివి ఘాట్లు ఉన్నాయి, 7 ఘాట్లు, అందులో 5 చాలా ప్రాముఖ్యమైనవి చెప్పుకున్నాం, అస్సీ సంగమం, అలాగే కేదార ఘాట్, తర్వాత దశాశ్వమేధ ఘాట్, ఆ తర్వాత మణికర్ణికా ఘాట్, తర్వాత పంచనద ఘాట్, పంచనద తీర్థం, వరుణా సంగమం అని చెప్పుకున్నాం, మధ్యలో ఇంకోటి త్రిలోచన ఘాట్, ఇట్లా 7 చాలా ప్రధానమైన ఘాట్లు అనుకున్నాం. దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉత్తరంలో శూలటంకేశ్వరుడు ఉన్నాడు. అంతవరకు ఇది ఈశాన్యంలోనే, ఈశాన్యపు దిక్కు, తర్వాత ఇటు అగ్ని ఈ దిక్కు కూడానే ఒక అరక్రోసు దూరం వరకు కూడా ఈ గంగ దగ్గర ఇటువైపు అన్నమాట, అరక్రోసు దూరం వరకు కూడా ఈ కేదారఖండమే అవుతుంది. నైరుతిలో కనుక చూసినట్లయితే శంఖోద్ధార తీర్థం అని ఉంది, దాన్నే కాశీలో ద్వారకా అంటారు. అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు, ద్వారకాకృష్ణుడు అక్కడ ఉంటూ ఉంటాడు, అందువల్ల అక్కడి వరకు నైరుతి మూల హద్దు అవుతుంది. వాయువ్య దిశకు వచ్చేటప్పటికే తిరిగి వచ్చేసేస్తాం, ఇట్లా తిరిగి ఇటు నుంచి ఇట్లా ఈ చివర బయలుదేరి అస్సి ఘాటు, ఇది తూర్పు కదా, అందువల్ల ఇటు ఇక్కడ ఈవైపు బయలుదేరి ఇట్లా వరుసగా వచ్చేసేస్తాం అన్నమాట, ఇట్లా దాకా వచ్చేసేస్తాం, ఈశాన్యం దాకా అలా వచ్చేసేస్తాం. చివరిలో లక్ష్మీకుండం ఉంది, లక్ష్మీకుండము మహాలక్ష్మి మందిరము ఇవన్నీ ఉంటాయి. ఈ రకంగా 8 దిక్కులు కూడా వీటి కేదారఖండానికి హద్దులుగా ఉంటూ ఉన్నాయి. ఈ 8 హద్దుల మధ్యలో ఉన్నటువంటిది కేదారఖండం. అయితే కాశీలో మరణించినంత మాత్రం చేతనే మోక్షం వస్తుంది, అంటే మరణించిన మాత్రం చేత మోక్షం వస్తుందే, మోక్షం రావాలంటే జ్ఞానం కదా మనకు సిద్ధాంతం, జ్ఞానం వల్ల కదా మోక్షం వచ్చేది. జ్ఞానం అంటే మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం, మనం ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని సోహంభావంలోనికి వెళ్ళటాన్ని అదే జ్ఞానం అంటారు, అనుభవపూర్వకమైన జ్ఞానం, దాన్నే అపరోక్ష జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం రావాలి మనకు, అప్పుడు కదా మోక్షం. అది కాశీలో వస్తుంది, అక్కడ మరణించినటువంటి వాళ్ళకు మోక్షం వస్తుంది, అందువల్ల దాన్ని కాశీకి ఆ విశిష్టత వచ్చింది. ఇక్కడ కూడానే కేదారు కూడా నేను ముక్తి క్షేత్రాల్లో ఒకటి, హిమాలయ కేదారం కూడా ముక్తి క్షేత్రాలలో ఒకటి. అక్కడ కూడానే మరణించిన దర్శన మాత్రం చేతనే ముక్తి వచ్చేది మొట్టమొదట్లో, అంత ప్రాముఖ్యం కలిగినటువంటిది కాశీ. అయితే మనం గనక పుణ్యం చేసినా పాపం చేసినా కాశీలో ఎక్కువ, మీరు దాన ధర్మాదులు చేసినా పుణ్యాలు చేసినా ఎక్కువ, జపాలు చేసినా తపస్సు చేసినా అక్కడ, ఇక్కడ ఏదో నే సంవత్సరం అంతా చేసింది, అక్కడ ఒక్కరోజు చేసినటువంటిది అవుతుంది జపం. ఇక్కడేదో ఒక గోవును దానం చేస్తే, 1000 గోవుల్ని దానం చేస్తే అక్కడ ఒక్క గోవుని చేస్తే అంతటి ఫలితం వస్తుంది. కాశీలో పుణ్యం ఎక్కువ, పుణ్యం ఎలా ఎక్కువ పాపం కూడా అలాగే ఎక్కువ. అయితే పుణ్యం చేసినప్పుడు పుణ్యఫలానుభవం ఉంటుంది, పాపం చేసినప్పుడు పాపఫలానుభవం కూడా ఉంటుంది. అక్కడ పాపఫలానుభవం ఏమిటా అంటే రుద్రపిశాచమై 30,000 యమధర్మరాజు దగ్గర చేత ఆ నరకాలలో పడే బాధ కంటే కూడా తీవ్రమైన బాధని అనుభవిస్తాడు. ఈ కేదారఖండంలో ఆ బాధ లేదండి, రుద్రపిశాచ బాధ లేదు. అంటే కాశీపై అధికారము, మనం ఏదైనా పుణ్యం చేస్తే వెళ్ళిపోతాం అనుకోండి స్వర్గలోకాలకు, ఏదో మిగిలిన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాం, పాపం చేసిన వాళ్ళకు నరకమే కదా. కాశీ పైన మాత్రం యమధర్మరాజు పెత్తనం లేదు, ఆయన యొక్క పరిపాలనలోనికి రాదు కాశీ పట్టణం. కాశీకి పరిపాలకుడు ఎవరయ్యా అంటే ధర్మాధర్మములు పాపపుణ్యములు ఇవన్నీ కూడా గ్రహించి శిక్ష వేసేవాడు కాలభైరవుడు. ఆయన అక్కడ ఆయన తన యొక్క రుద్రపిశాచముల చేత పాపం చేసిన వాళ్ళని అనుభవిస్తాడు, అనుభవింపజేస్తాడు, చాలా కష్టపెడతాడు చాలా. తర్వాత మళ్ళీ విశ్వనాథుడి దగ్గరికి పంపుతాడు, ఆయన తారక మంత్రోపదేశం చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కేదారఖండంలో మాత్రం పరమేశ్వరుడు కేదారేశ్వరుడు అనుగ్రహించాడు. ఈ తన ఖండంలో మాత్రం రుద్రపిశాచ అనుభవం లేదు. అంటే పాపం చేసిన వాడికి కూడా ముక్తి వస్తుంది, రుద్రపిశాచ అనుభవం లేదు. తారక మంత్రోపదేశం చేత వెంటనే ముక్తి వస్తుంది. అక్కడ ఈ నరకాలు కాలభైరవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ నరకాలు అనుభవించడం రుద్రపిశాచ అనుభవం లేదు. అది కాశీ కేదారం యొక్క గొప్ప ప్రాభం అదిగా కీర్తించబడిందండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి మందిరాన్ని గురించి కొద్దిగా చెప్పుకున్నాం, నిర్మాణాన్ని గురించి. ఇప్పుడు తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు బాగా ఆరాధన బాగా ఉంది. అక్కడ తిరుచెందూర్ అని చెప్పి ఒక గ్రామం ఉంది, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి మూగవాళ్ళ చేత కూడా పలికిస్తాడు అని బాగా ప్రసిద్ధి ఇప్పటికి కూడా ఉంటూ ఉంది. అది అంతటా తమిళనాడులో ప్రసిద్ధి ఉంది. అక్కడ చిన్నప్పటి నుంచి కూడానే పిల్లలకి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేయించడం అనేటువంటిది తమిళనాడులో అలవాటు చేస్తూ ఉంటారు. ఎవరైతే నమస్కారం చేస్తూ ఉంటారో వాళ్ళంతా మేధావంతులు అవుతూ ఉంటారని చెప్పి కూడా లోకం చెప్పుకుంటూ ఉంటుంది. 300 సంవత్సరాల క్రితం అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ తిరుచెందూరులో ఒక ఘటన జరిగింది. ఆయన అనుగ్రహం ఉంటే మూగవాళ్ళు కూడా మాట్లాడతారు అనటానికి ఉదాహరణగా ఇప్పుడు ఈ వృత్తాంతాన్ని మనం చెబుతూ ఉన్నాం. ఇది చరిత్రలో ఉన్నటువంటి విషయం. ఒక పండితుడు ఉన్నాడు, షణ్ముఖ కవిరాయ అని. ఆయనకు ఒక శివకామసుందరి అనే ఆయన భార్య. వీళ్ళిద్దరూ కూడానే టెంకాశి అంటాం, దాన్నే దక్షిణ కైలాసం అంటాం కాశీలో, తమిళనాడులో. ఆ టెంకాశి అనే చోట వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు ఇద్దరు దంపతులు. వాళ్ళిద్దరు కూడా సుబ్రహ్మణ్య స్వామికి బాగా భక్తులు. వారికి ఒకే ఒక పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడికి 5 ఏళ్ళు వచ్చినాయి, కానీ మాటలు మాత్రం రాలా. ఆ తల్లిదండ్రులు చాలా పాపం బాధపడ్డారు. లేకలేక కలిగిన ఏకైక కుమారుడు, మాటలు రాలేదని బాధపడ్డారు 5 ఏళ్ళు వచ్చినా కూడా. ఇంకా వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణే మనం ఆశ్రయించాలి అనుకున్నారు. తిరుచెందూరు వెళ్ళారు, ఆ క్షేత్రానికి వెళ్ళారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షడక్షరి మంత్రాన్ని వాళ్ళందరూ కూడా అక్కడ జపం చేసుకుంటూ 6 రోజులు అక్కడ వ్రతం చేశారు ఏకాగ్రమైనటువంటి బుద్ధితో. 6వ రోజు రానే వచ్చిందండి, కానీ స్వామి యొక్క అనుగ్రహం మాత్రం రాలా. ఇంకేముంది, ఈ మరుసటి రోజు ఉందే సముద్రంలో దూకి మరణిద్దామని చెప్పి దంపతులు ఇద్దరు అనుకున్నారు. ఇంక పిల్లవాడిని ఎవరో ఒకళ్ళు పెంచుతారులే అనుకున్నారు. ఈ మూగ పిల్లవాడితో మనం ఏం చే కష్టాలు పడతాం, మనకెందుకు ఈ జీవితం మనకు దుర్భరం అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ షణ్ముఖ విలాస మండపం ఉంటే ఆ మందిరంలో అక్కడ పడుకున్నారు, నిద్రపోయినారు. అర్ధరాత్రి అప్పుడు పిల్లవాడు లేచి అమ్మా నాన్న అని పిలిచాడు. అంతవరకు మాటలు రాని వాడు కాస్త ఆ మందిరంలో అన్నమాట. అమ్మని నాన్నని మాటలు వచ్చి అమ్మా నాన్న అని చెప్పి నిద్ర లేపాడనమాట. వాళ్ళు ఆశ్చర్యపోయినారు ఆ పిల్లవాడిని చూచారు. అతనికి బాగా అన్ని శాస్త్రాలు వచ్చినాయి, మంత్రాలు వచ్చినాయి, శ్లోకాలు అన్నీ వచ్చేసేస్తున్నాయి నోటి వెంట అనమాట. ఆ రకంగా అతనికి అక్షరాభ్యాసం కూడా చేయకముందే మాటలు విద్యలు ఎలా వస్తున్నాయా అని అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అప్పుడు లేవంగానే ఆ రకంగా చెబుతున్నాడనమాట. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడనమాట, మీరు పడుకున్నప్పుడే నేను పడుకున్నాను, నన్ను గుహలో నుంచి ఒక స్వామి బయటికి వచ్చి నన్ను నిద్రలేపి నా నాలుక మీద షడక్షరి వ్రాశాడు, నాకు అందువల్ల మాటలు వచ్చినాయి అని చెప్పి తల్లిదండ్రులతో చెప్పాడు ఆ మాటలు. ఆయన పేరే కుమార గురు పరస్వామి, కుమార గురు పరస్వామి. ఆ పిల్లవాడు మహాజ్ఞాని అయినాడు. ఆయనకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు, అనేక గ్రంథాలు రచించారు. తమిళ భాషలో వేదాంత జ్ఞానం అంతా కూడా అందించిన మహాపురుషుడు ఆయన, సిద్ధపురుషుడు. ఆ ద్రవిడ దేశం అంతా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు. ఆయన భక్తికి ఆయన జ్ఞానానికి అంతా కూడా ముగ్ధులైపోయినారు. ఆయన కాశీక్షేత్రం వెళ్ళాలి అని కోరిక కలిగిందండి. ఆయన చిన్నగా కాశీకి వచ్చాడు, గంగలో స్నానం చేశాడు. ఆయన కీర్తి తెలిసి కాశీరాజు గారు ఆయన పిలిపించుకున్నాడు, రమ్మని కబురు చేశాడు. ఈయన గంగలో స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికీ ఒక పులి అక్కడికి వచ్చింది, ఒక పులి. ఆ పులి మీద ఇతడు వెక్కి కూర్చోమని సైగ చేసింది ఆ పులి వచ్చి. ఆ పులి మీద అతను అధిష్ఠించినటువంటి వాడై కాశీరాజు గారి ఇంటికి వెళ్ళాడు, రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. కాశీరాజు ఆశ్చర్యపోయినాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయనకి. ఆయన మహిమ తెలుసుకున్నాడు. నువ్వు ఏది అడిగితే అది నీకు కాశీలో ఇస్తానన్నాడు. ఆ ప్రదేశం అంతా కూడా నీదేను అన్నాడు. ఆ కేదారేశ్వరుడి దగ్గర అన్నమాట ఈయన స్నానం చేసింది. అందువల్లనే మణికర్ణిక దగ్గర కేదారనాథ జ్యోతిర్లింగం ఉంది, అక్కడ మణికర్ణిక కూడా ఉన్నది. ప్రాచీన మణి అక్కడ గంగకు మణికర్ణిక అనే పేరు. అక్కడ నాకు కొంత ప్రాంతం ఇవ్వమన్నాడు. అక్కడ ఆయన రాజుగారు, కాశీరాజు గారు, ఆ కాశీ కేదారేశ్వరుడు ఉన్నాడే, అక్కడ ఉన్నటువంటి కొంత ప్రాంతం ఆయనకి ఇచ్చేసాడు. ఆ ప్రస్తుతం ఇప్పుడున్న ఈ మందిరము ఇగో ఈయన గారు, ఈ కుమారస్వామి గారు రచించారన్నమాట. కుమారస్వామి భక్తుడు తమిళనాడు నుంచి వెళ్ళాడే ఆయన గారు ఆ మందిరాన్ని, కేదార్నాథ్ మందిరాన్ని. అందుకే ఆ మందిరమే ద్రవిడ సంప్రదాయ రీతిలో ఆ నిర్మాణం అంతా కూడా ఉంటుంది. మనకు మనమే ప్రదక్షిణ చేస్తుంటే దక్షిణామూర్తి కూడా ఉంటూ ఉంటాడు అక్కడ. అక్కడ ఆయనకు ఎదురుకుండా ఒక మండపం కూడా ఉంది. అక్కడ తమిళ భాషలో అనేక స్తోత్రాలు కూడా ఈ స్వామి రాసినటువంటివి ఉన్నాయి. వీరు ఈ స్వామివారు ఈయన తర్వాత ఆయన శిష్యులు అధీనంలో ఆ కాశీరాజు గారు ఇచ్చిన ప్రాంతం ఏదైతే ఉందో దానికి కుమారస్వామి ట్రస్టు అని పేరు పెట్టారు. అక్కడికి అనేకమైనటువంటి ఆ స్థలంలో సత్రాలు కట్టారు. కుమారస్వామి మఠం అని ఉన్నది అక్కడే. ఆ చుట్టుపక్కల ఎన్నో కొట్లు ఉండేవి, అద్దెలకు ఇచ్చారు. ఈ దేవాలయం అంతా డెవలప్ చేశారు వాళ్లే. వాళ్లే ఇప్పటికి కూడా వంశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన శిష్య పరంపరే దానికి మహంతులుగా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండకపోయినప్పటికీ దాని నిర్వహణ అంతా అక్కడ మేనేజర్ని ఏర్పాటు చేసి నిర్వహణ చేస్తూ ఉంటారు. అక్కడ అర్చకులు వాళ్ళందరినీ కూడా ఏర్పాట్లు చేయటం, ఆ దేవాలయ నిర్వహణ అంతా కూడా వాళ్లే చూస్తూ ఉంటారు. పర్వదినాలలో మాత్రం వస్తూ ఉంటారు. అది ఆ దేవాలయ నిర్మాణం యొక్క చరిత్ర. మరొకటి ఏంటంటే కాశీ ఔరంగజేబు మరి భారతదేశంపైకి దండయాత్రకు వచ్చి వారాణసిపైకి వచ్చి విశ్వేశ్వరలింగాన్ని ధ్వంసం చేశాడు. బిందుమాధవ విగ్రహాన్ని మందిరాన్ని ధ్వంసం చేశాడు. కృత్తివాసేశ్వర మందిరాన్ని ధ్వంసం చేశాడు. కేదారేశ్వర మందిరం దగ్గరికి ధ్వంసం చేద్దామని వచ్చాడు. ఆయన సైనికులందరూ వచ్చారు. వచ్చి కేదారేశ్వరుడి మందిరంలో ప్రవేశించారు. నంది ఉన్నది కదా, నందీశ్వరుడు కేదారేశ్వరుడికి ముందు నంది ఉన్నది. ఆ నంది యొక్క పృష్ఠభాగం మీద ఖడ్గంతో కొట్టారు. అలాగే కొమ్ము పైన కూడా ఖడ్గం యొక్క దెబ్బ తగిలింది. ఇప్పటికి కూడా నేను మనకు ఆ పృష్ఠభాగంలో చూస్తే ఒక గీత ఉంటుంది, కొమ్ము కొద్దిగా విరిగి ఉంటుంది, కొద్దిగా దెబ్బతిని ఉంటుంది కొమ్ము కూడా అన్నమాట. వెంటనే నందీశ్వరుడు రక్తం కూడా స్రవించింది అక్కడ వెంటనే ఆ పృష్ఠభాగంలో. బ్రహ్మాండంగా రంకె వేసేసాడు. సైనికులందరూ భయపడిపోయినారు. నందీశ్వరుడు యొక్క రంకెకు సైనికులందరూ భయపడ్డాడు. కోట్లాది లక్షలాది ఈ తేనెటీగలన్నీ వచ్చేసేసినాయి, సైన్యాన్ని కుట్టేసేసినాయి. వాళ్ళంతా నిలవలేక గంగలో దూకి వెళ్ళిపోయినారు అన్నమాట. అందువల్ల కాశీలో ఔరంగజేబు దండయాత్రలో కూడా గురి కాకుండా నిలిచినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం, గొప్ప కేదారేశ్వరలింగం అన్నమాట. అంత మహిమ ప్రభావంతో కూడినటువంటిది కేదారేశ్వరలింగం. దాని యొక్క మహిమను గురించి ఇలాంటి ఎన్నో కథలు లోకంలో ప్రశస్తంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక మనం కాశీ కేదార మహత్యంలోనికి వెళదాం. ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం, వేదవ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. ఇది నైమిషారణ్యంలో మునులందరూ, శివనకాది మహర్షులందరూ కూడా కూర్చున్నారు. అంటే వీళ్ళందరూ, శివనకాది మహర్షులందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. మేము తపస్సు చేసుకోవడానికి ప్రశస్తమైన మాకు స్థలం కావాలన్నారు. ఆయన ఏం చేశాడే అంటే తన మనో హృదయంలో నుంచి ఒక చక్రాన్ని సృష్టించాడు, మనోమయమైన చక్రాన్ని. ఆ చక్రాన్ని అలా విసిరాడు. ఈ చక్రం ఎక్కడికి వెళ్ళి భూమిలో గుచ్చుకుంటుందో అది చాలా పవిత్రమైన పుణ్యస్థలం అవుతుంది. మీరంతా, మీకు బాగుంటుంది, మీరంతా అక్కడ కూర్చొని తపస్సులు, ధ్యానాలు, జపాలు చేసుకోండి అని చెప్పి చెప్పారు. సరే, ఇంకా ఆ చక్రం వెంట ఈ మహర్షులందరూ వెళ్ళారు. చివరికి ఇప్పుడు ఈ నైమిషారణ్య ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఆ చక్రం భూమిలో ప్రవేశించింది. అందువల్ల దానికి నైమిషారణ్యము అని పేరు వచ్చింది. మహర్షులందరూ అక్కడ ఉండిపోయి జపతపాదులు చేసుకుంటూ ఉన్నారు. ముక్తి క్షేత్రాలలో చాలా ప్రసిద్ధమైంది. నిమి అంటే అర్థం ఏంటంటే చక్రము యొక్క అంచు. ఓ చక్రం ఉంటుంది, ఆ చక్రము యొక్క అంచు భాగాన్ని నిమి అని ఉంటాం. అందువల్ల ఆ చక్రము యొక్క అంచు తగిలినటువంటి ప్రదేశం కాబట్టి దానికి నైమిషం అని పేరు వచ్చింది. అది అటువంటి నైమిషారణ్యంలో శివనకాది మహర్షులందరూ కూడా కూర్చొని విశ్వజిత్తు యాగం చేస్తున్నారు. అది సత్రం. సత్రం అంటే అనేక రోజులు జరిగేదాన్ని సత్రం అంటారు. ఒకరోజు రెండు రోజులు జరిగేది కాదు, అలా చాలా రోజులు జరిగేదాన్ని దీర్ఘ సత్రం అంటారు. సత్రం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారే అంటే శివజ్ఞానాన్ని పొందాలి అని. శివజ్ఞానం మోక్షానికి హేతు, ఆ కారణంగా శివజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి దృష్టితో సత్రయాగం చేస్తూ ఉన్నారు. విశ్వజిత్ అనే సత్వయాగం. అక్కడికి శవనకుడు వచ్చాడు, అత్రి మహర్షి వచ్చాడు, భరద్వాజుడు వచ్చాడు, వశిష్ఠుడు వచ్చాడు. వశిష్ఠుడు గాలవుడు, శుచి, శతాతపుడు, పర్వతుడు, నారదుడు, జైమిని, పైలుడు, మేఘాతిథి, కణ్వుడు, గార్గ్యుడు, అలాగే క్రతువు, అశ్మాసి, జీర్ణపర్ణాసి, తృణాసి, కణభక్షకుడు, ఇలా ఎంతోమంది రకరక ఇత్యాద్యాహ కోటి సంఖ్యాశ్చ మునయో దీర్ఘదర్శిన, కోటి మంది మునులు వచ్చారండి నైమిషారణ్యానికి. గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడానే భస్మోద్ధుళిత సర్వాంగా త్రిపుండ్రాంకితమస్తకా రుద్రాక్షమాలాభరణా పంచాక్షర పరాయణ, శరీరనిండా కూడా భస్మాన్ని రాసుకున్నారు, కంఠంలో రుద్రాక్షమాలలు ధరించారు, అలాగే ముఖం పైన త్రిపుండ్రములు భాసిల్లుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పంచాక్షరి మంత్రాన్ని, ప్రణవ పంచాక్షరి, శివ పంచాక్షరి మంత్ర జపా పరాయణులై ఉన్నారు. శివాగమ రహస్యాన్ని శృతీంశ్చైవ వ్యాచరన్, శివశాస్త్రాలు, శివునికి సంబంధించినటువంటి ఆగమాలు, ఆ రహస్యాలు, వాటికి సంబంధించినటువంటి వేదములు ఇవన్నీ విచారణ చేస్తూ ఉన్నారు కూర్చొనే. ఆసీనా యజ్ఞశాలాయం కథయంతః శివం పరం, యజ్ఞశాలలో కూర్చొని శివుణ్ణి గురించి చర్చిస్తూ ఉన్నారు. ఈ సమయంలో అస్మిన్ అవసరే తత్ర చాగత సర్వసూక్ష్మవితు, ఆ సమయంలో సర్వసూక్ష్మములు తెలిగినటువంటి తెలిసినటువంటి మహానుభావుడు శృతి స్మృతి పురాణ ఆగమ ఇతిహాసములకు నిలయమైనటువంటి వాడు, గొప్ప జ్ఞాని, వ్యాస మహర్షి యొక్క శిష్యుడు, సర్వమును దర్శించగలిగినటువంటి వాడు, గొప్ప బ్రహ్మిష్ఠుడు, రోమహర్షుని కుమారుడైనటువంటి సూతుల వారు నైమిషారణ్యానికి అక్కడికి వచ్చారండి. ఆయన్ని చూచారు. ఆయన శివజ్ఞాన పూర్ణ వారిధి, శివజ్ఞానంతో నిండినటువంటి ఒక సముద్రం. శివజ్ఞాన విషయంలో శివజ్ఞానాన్ని గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు, శివజ్ఞాన సముద్రుడు ఆయన. ఆయన దగ్గరికి అందరూ కూడా ఎదురు వెళ్ళారు, ప్రత్యుత్థానం చేశారు, ఆలింగనం చేసుకున్నారు, తమ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు, ఆసనాదులు ఇచ్చారు, చక్కగా స్వాగతం పలికారు, తర్వాత ఆయన్ని పూజించారు, అతిథి మర్యాదలన్నీ చేశారు. అప్పుడు మళ్ళీ మునులందరూ కూడా, స్వామి ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి ఆ రోమహర్షుని, రోమహర్షుని కుమారుడైనటువంటి ఆ సూతుల వారిని అడిగాడు. అప్పుడు రోమహర్షుని అంటున్నాడు, నేను కేదారము నుండి వచ్చాను అన్నాడండి. నైమిషారణ్యానికి వచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నామంటే కేదారము నుండి, కేదారాధమాగమం అన్నాడు. తదాతే మునయస్సర్వే శివతత్వార్థవాంఛయ పప్రచ్యు తమ్ అతిప్రీత్య శివజ్ఞానైక భజనం. ఎంతో సంతోషించినటువంటి వాడై ఈ మహర్షులందరూ కూడా శివజ్ఞానమునకు బాగా తెలిసినటువంటి వాడు, నిధి అయినటువంటి వాడిని అడుగుతున్నారు, స్వామి మీరు కేదారేశ్వరుడి దగ్గర నుంచి వచ్చారు కదా, అక్కడ ఏమన్నా విచిత్రాలుంటే మాకు చెప్పండి అన్నారు. మేమంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క రహస్యం తెలుసుకోవాలని ఇచ్చతో ఉన్నాం. ఆ పరమేశ్వరుడి యొక్క రహస్యాన్ని మీరు, మీకు తెలియందంటూ ఏమీ లేదు, ఆ పరమేశ్వరుని యొక్క రహస్యాన్ని మాకు చెప్పండి. సద్గురోరుపదేశాత్వం వ్యాసస్య చ మహామతే, మహామతి అయినటువంటి వేదవ్యాసుల వారు మీకు సద్గురువులు, ఆయన ఉపదేశం వల్ల మీకు తెలియనటువంటి విషయం ఏమీ లేదు, కాబట్టి అక్కడ విశేషాలు ఏమిటో చెప్పండి అని చెప్పి అన్నారు. ఈ రకంగా తత్వవేత్తలైన మునులందరూ ప్రార్థించిన పిమ్మట శివుని యొక్క రహస్య విషయం, ముఖ్యంగా కేదారీశ్వరుడికి సంబంధించినటువంటి రహస్య విషయాలన్నీ కూడా చెప్పడం ప్రారంభించారు వచ్చినటువంటి రౌమహర్షిని. శృణుధ్వం మునయస్సర్వే ధన్యా యూయం న సంశయ యత శుశ్రూషభస్యంభో రహస్యం సర్వదుఃఖం. ఏమయ్యా మహర్షులారా, మీరందరూ కూడా చాలా ధన్యులు, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. కారణం ఏంటంటే సర్వ దుఃఖములను, సాంసారిక దుఃఖములనండి, మామూలుగా లౌకికమైన దుఃఖములనండి, సర్వ దుఃఖములను పోగొట్టేటువంటి మీరు శివుని యొక్క మహిమ చెప్పవని వినాలని కోరిక కలిగింది. అసలు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అందులో 18 పురాణాలలో 10 పురాణాలు శివుని గురించే చెబుతున్నాయి, అలాగే ఉప పురాణాలు ఉన్నాయి 18, అవి కూడా 10 పురాణాలు అందులో, అలాగే స్మృతులు, అలాగే ఉపస్మృతులు వీటన్నిటిలో, అలాగే శృతులు వేదములు 10 పదో వంతు 10 భాగాలు ఇతర పురాణాలు, మూడు వంతు మిగిలినటువంటి 90 భాగం 10 భాగములు శివుణ్ణి గురించే చెప్పబడి ఉన్నాయి. అన్ని పురాణాలలో కూడా 10వ వంతు శివుణ్ణి గురించే చెప్పబడింది. అలాగే భారతం మొదలైన ఇతిహాసాలు కిల పురాణాలు అన్నిటిల్లో కూడా ఇవన్నీ చూస్తే 400,000 ఉన్నాయి పురాణాలు మొత్తం. ఇందులో 100,000 శ్లోకాల వరకే శివుణ్ణి గురించే చెప్పబడింది. స్మృతులు ఉన్నాయి, అవి 95,000 ఉన్నాయి. వాటి ఉపస్మృతులు ఉన్నాయి, అవి ఇవి కలుపుకుంటే జ్యోతిషం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి 400,000 ఉన్నాయి. వాటిల్లో కూడా చాలా భాగం శివుణ్ణి గురించే చెప్పబడింది. ఇంకా ఇతిహాసము భారతాఖ్యం, భారతం అనే ఇతిహాసం ఉన్నది, అది 125,000 ఉన్నది. అలాగే రామాయణం ఉన్నది, అది అసలు 100 కోట్లు అంటున్నారు. వాల్మీకిదే మనం ప్రధానంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాము, 24,000 కూడి ఉంది. కాబట్టి వేదములన్నీ కూడా చూచినట్లయితే 4 వేదాలు 100,000 శ్లోకాలుగా ఉంది. మంత్రశాస్త్రం 400,000 ఉన్నది. అలాగే వాటి ప్రయోగాలు ఇవన్నీ మంత్రాలన్నీ చూస్తే 400,000 దాకా ఉన్నది. వీటన్నిటిల్లో 4వ భాగం అంతా ఉన్నదే అంతా కూడా శివుణ్ణి గురించే చెప్పబడింది. 4వ భాగం అంతా ఇతర విషయాలున్నాయి. 3 భాగాలలో శివుణ్ణి గురించే చెప్పబడింది. తదాపి పరమేశ్వరస్య రహస్యం కేన గమ్యతే. ఈ విధంగా పురాణాలలో, ఇతిహాసాలలో, శృతులలో, స్మృతులలో, వేదములలో, మంత్రాలలో అన్నిటా కూడా శివుని గురించే ఎక్కువగా చెప్పబడింది. అయినప్పటికీ ఇంకా ఎన్నో శివుణ్ణి గురించి మనకు సమగ్రంగా తెలియదు. ఇంకా మనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకోవడం ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు సంపూర్ణంగా. అయినప్పటికీ మహాప్రళయతో యేషు కుశాగ్ర కణవవత్, ప్రళయ మహాప్రళయం వస్తుంది, అంతా జలమయమైపోతుంది. దర్భ కొన ఉండే నీటి బిందువులాగా ఇప్పుడు ఈయన చెప్పినదంతా కూడా మహాప్రళయంలో ఉన్న ఆ జలంలో నీటి దర్భ కొన ఉన్న నీటి బిందువుతో సమానమైంది మాత్రమే మనకు తెలుసు. అంతకంటే ఎక్కువ మనకెవరికి కూడా తెలియదు ఆయన మహిమ. ఆయన మహిమ చాలా అపారమైనటువంటిది. నేనేదో కొంచెం మాత్రమే చెబుతూ ఉంటాను, అంత వివరంగా నేను చెప్పలేను. అది కూడా మా గురువుగారు అయినటువంటి, నాకు మంచి సద్గురువు దొరికాడు వేదవ్యాసుడు, ఆయన దయవల్లని మీకు చెబుతున్నాను, మీరంతా కూడా వినండి అని చెప్పి ప్రారంభిస్తున్నాడు. అప్పుడు మునులు అంటున్నారు, సుతసూత మహాబుద్ధే కిలంకిం తద్వదాధున. మీరు కిల పురాణాలు ఉన్నాయన్నారు, ఏమిటి కిలం అంటే ఏమిటి అని అడిగారు. కిలము అనంటే ఇప్పుడు వేదములు ఉన్నాయి, 4 వేదాలుగా విభాగం చేశారు. ఈ 4 విభాగాలుగా వేదం చెయ్యకుండా విభాగం చేశారే, ఇందులోనికి రాణి మంత్రాలు కొన్ని ఉన్నాయి, అదంతా కిలం అనిపించుకుంటుంది. మహాభారతం ఉన్నది 100,000. ఈ 100,000 కాక ఇంకా దీనికి సంబంధించిన ఇతర విషయాలు ఉన్నాయి, అది కిలపర్వం అనిపించుకుంటుంది. హరివంశం కిలపర్వం అవుతుంది మహాభారతంలో. ఇట్లా అన్ని పురాణాలలో కూడా అక్కడ ఆ పురాణానికి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పకుండా వదిలేసినవి, శిష్టమైనవి ఉన్నాయి. శృతుల్లోనూ ఉన్నాయి, స్మృతుల్లోనూ ఉన్నాయి, పురాణాలలోనూ ఉన్నాయి, ఆగమాలలోనూ ఉన్నాయి, అన్నిటిల్లో కూడా మిగిలినటువంటివి ఉన్నాయి చెప్పనటువంటివి. ఆ మిగిలినటువంటి అవన్నీ మహర్షులందరూ కూడా ఆ విషయాలన్నీ కూడా తర్వాత వ్రాయటం జరిగింది. వాటిని కిల పురాణము అంటారు. కిల పురాణం అంటే ఉన్నటువంటి పురాణాలలో, శృతులలో, స్మృతులలో చెప్పగా మిగిలినటువంటి ఆ పురాణములకు సంబంధించిన విషయాలన్నీ కూడా కిల పురాణములు అని చెప్పి పేరుతో పిలువబడుతుంటాయి. ఇప్పుడు మనకు బ్రహ్మవైవర్త పురాణం ఉంది. ఆ బ్రహ్మవైవర్త పురాణంలో దాని కిలపర్వం ఇది. అందులో చెప్పబడినటువంటి విషయాలు తర్వాత చెప్పారు. ఇందులోనే ఈ 3 ఖండాలను గురించి కూడా చెప్పారు. ఒకటి కేదారఖండాన్ని గురించి చెప్పారు, అలాగే విశ్వనాథఖండాన్ని గురించి చెప్పారు, ఓంకారఖండాన్ని గురించి కూడా ఆ కిలపర్వంలో ఆ శివరహస్యం అంతా కూడా, శివజ్ఞానం అంతా కూడా వివరింపబడింది. ప్రస్తుతం చెప్పేటువంటి ఈ కాశీ కేదార మహత్యం బ్రహ్మవైవర్త పురాణంలో శిష్టమైనటువంటి కిలపర్వమైనటువంటి కేదార మహత్యము నుండి ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతున్నది అని చెప్పి వారు ఆ రకంగా చెప్పారు. ఎక్కడ చూసినప్పటికీ ఈ కిల గ్రంథాలు మొత్తం అండి 900,000 ఉన్నాయట. 900,000 శ్లోకాలు ఉన్నాయట ఈ కిలపర్వ శృతులు కిల పురాణాలలో ఉన్నటువంటివి అన్నీ లెక్క వేస్తే 900,000 శ్లోకాలు ఉన్నాయి. ఇంకానే పాతాళంలో కూడా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి విషయాలు. ఎక్కడ చూసినా సర్వగ్రంథాలలో కాశీ యొక్క ప్రస్తావన ప్రశంసింపబడుతూ ఉంది. ఆ కాశీ ఆ పరమేశ్వరుడి యొక్క మహిమ ఉన్నదే, చాలా హృదయానికి ఆనందం కలిగించేటువంటిది, చాలా జగత్ప్రసిద్ధమైనటువంటిది. వేదములు, స్మృతులు, పురాణాలు ఇవన్నీ కూడా, ఆగమాలు కూడా కాశీ రహస్యం అవన్నీ కూడా కీర్తిస్తూ ఉన్నాయి. శివుడు తప్ప ఆ సమస్తమైనటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియవు అని చెప్పి చెప్తూ ఈ రకంగా ఖిల శృతులు ఉన్నాయి, అలాగే ఖిల పురాణాలు ఉన్నాయి, ఖిల ఇతిహాసాలు ఉన్నాయి, ఖిల స్మృతులు ఉన్నాయి, ఖిల ఆగమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అష్టాదశ పురాణములో ఏదో రచించిన వాడేమో సత్యవతీ కుమారుడైనటువంటి వేదవ్యాసుడు రచించాడు. అలాగే ఉప పురాణాలు భారతం కూడా మా గురువుగారు వేదవ్యాసుడే రచించాడు. ఆ భారతానికి కూడా ఖిలపురాణం, ఖిలపర్వం అనేటువంటిది ఉన్నది. ఈ ఖిలపర్వ పురాణాలన్నీ కూడానే ఋషులు, మిగిలినటువంటి ఋషులందరూ కూడా ఇవన్నీ, ఈ ఖిల సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. వేదవ్యాసుడు కాదు, మిగిలినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఖిల పర్వాలన్నీ కూడా రచించారు. ఆ పురాణాలలో శిష్టమైనటువంటివన్నీ వాటిని ఖిల భాగంగా మనం చెబుతూ ఉన్నాం. అసలే ఈ శబ్దబ్రహ్మమయం, ఈ వాంగ్మయం అంతా కూడా పరమేశ్వరుని నుండే వచ్చింది. ఓంకారము నుండి శివుడు ఉన్నదే శక్తితో కూడి ఈ శబ్ద ప్రపంచాన్ని సృష్టించాడయ్యా. ఒకప్పుడు పరమేశ్వరుడు నాట్యం చేస్తూ డమరుకం ధ్వనింపజేశాడు. ఆ ధ్వనింపజేసినప్పుడు 14 సార్లు ధ్వనింపజేశాడు. అప్పుడు 14 రకాల ధ్వనులు వచ్చినాయి. ఐ ఉన్ అరులుక్ ఏ ఓం అయౌ హయవర లన్ యమగణనం యవహి గడదశ్ జబగడదస్ కప చడత చడతౌ కపయు శేషసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి అని వ్యాకరణ శాస్త్రంలో మొట్టమొదటి ఉంటాయి. ఈ 14 సూత్రాల్లో మన అక్షరాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ అక్షరములేగా ముందు ముఖ్యం ఆ నటరాజు యొక్క డమరుక ధ్వనిలో నుంచి 14 సూత్రాలు వస్తే ఇందులో మొత్తం 50 అక్షరాలు ఉంటే దీనిలో నుంచి ఈ మొత్తం వాంగ్మయం అంతా వచ్చిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి నుండి వచ్చినట్టు లెక్క, పరమేశ్వరుని నుండే ఈ శబ్ద ప్రపంచం అంతా కూడా, శబ్ద బ్రహ్మ ప్రపంచం అంతా కూడా మనకు విస్తరించింది. ఈ వచ్చినటువంటి ఈ శబ్ద వాంగ్మయంలో నుంచే మిగిలినటువంటి ఈ శాస్త్రాలు ఇవన్నీ, పురాణాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి కర్త సర్వస్య శాస్త్రస్య జగతాం చ సదాశివ. ఈ సమస్త శాస్త్రాలకు, సమస్త జగత్తుకు కర్త ఎవరయ్యా అంటే శివుడే. ఆయనమే మూలము, ఆయనే మూలపురుషుడు, ఆయనే. ఏతత్ సర్వం మద్గురుణా ప్రసాదాన్మే ప్రకాశితం. ఇదంతా కూడా మా గురువు అయిన వేదవ్యాసుల వల్ల నాకు ఈ విషయాలన్నీ తెలిసినవి. జ్ఞాతం మయాపి బ్రహ్మ, నాకు కూడా మా గురువుని సేవించి పాదసేవ చేసి ఇవన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు నేను కాశీకి మా గురువుగారితో పాటు కాశీకి వెళ్ళాను. అక్కడ కాశీని చూచాను, చాలా వేగంగానే హిమాలయానికి వెళ్ళాను, అక్కడికి కేదారానికి వచ్చాను. తత్ర దృష్టం మయాశ్చర్యం శ్రీమత్ కేదార వైభవం. ఎవరు చెబుతున్నారండి? సూతుల వారు చెబుతున్నారు. అక్కడికి కాశీ వెళ్ళాడు, అక్కడవన్నీ చూచాడు. అక్కడి నుంచి కేదార్కి వెళ్ళాడు, హిమాలయ కేదారానికి. అక్కడ చూచి వెళ్ళాను. అక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూచానయ్యా, కేదారేశ్వరుడు యొక్క వైభవము. తత్ర దృష్టం మయాశ్చర్యం శ్రీమత్ కేదార వైభవం కాశ్యాశ్చ వైభవం సర్వం భవద్భిశ్రుతమేవహి. కాశీ వైభవం మీకు ఇదివరకే విన్నారు. సనత్కుమార యోగీంద్ర వామదేవాభిభాషణం రహస్యం గురునామక్ష్యం ఉపదిష్టం మహాద్భుతం. మా గురువుగారు నాకు ఒక విషయం చెప్పారు. సనత్కుమారుడు యొక్క అంటే కుమారస్వామి అంశతో జన్మించాడు సనత్కుమారుడు. సనక సనందన ఉన్నారే వాళ్ళు సనత్కుమారుడు. ఆ సనత్కుమారుడు కుమారస్వామి యొక్క అంశతో జన్మించాడు. ఆయన వామదేవుడు. ఆయన గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాని, గర్భజ్ఞాని అని పేరు. ఆ గర్భజ్ఞానికి ఈ కేదార మహత్యం చెప్పారు. ఆ విషయం అంతా కూడా నాకు మా గురువుగారు చెప్పారు అని చెప్పి చెప్పాడు. చెప్పేటప్పటికీ సూత సర్వజ్ఞ సద్బుద్ధే శివజ్ఞానైక సాగర. ఓ సూత, శివజ్ఞాననిధి, నువ్వేమి అక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం నువ్వేం చూచావు? మీ గురువుగారు నీకేం చెప్పారు కేదారేశ్వరుని గురించి? ఆ విషయం నాకు చెప్పాలి అని అడిగారు. శృణుధ్వం ఋషయ సర్వే శ్రీమత్ కేదార వైభవం
యచ్చుత్వా సర్వపాపేభ్యో ముచ్యంతే మానవాధ్రువం.
నేను చెప్పి ఈ కాశీ కేదార మహాత్మ్యం కేదారేశ్వరుని గురించి వింటే చాలు సర్వపాపముల నుండి విముక్తిని పొందుతారు. శ్రవణ మాత్రం చేతనే పాపముల నుండి విముక్తిని పొందుతారు. ఆ కేదార వైభవాన్ని చెబుతున్నానయ్యా విను అని చెప్పి చెబుతున్నాడు సూతుల వారు. ఎవరికి? నైమిషారణ్యంలో ఋషులందరికీ చెబుతున్నాడు. అక్కడ నరనారాయణులు ఇద్దరు కూడా పర్వత రూపంలో ఉన్నారు. విష్ణువు నరనారాయణులుగా అవతరించాడు. ఆయన పర్వత రూపంలో అక్కడ ఉన్నాడు. హిమవంతుడి యొక్క ఆ పర్వతం పైన విష్ణువు అంశతో వాళ్ళిద్దరూ కూడా జన్మించి ఆ ప్రదేశంలో ఉంటూ ఉన్నారు. దాన్ని బదరికాశ్రమము అన్నారు. అక్కడ నారాయణుడు రెండుగా అయినాడు. శ్రీ మహావిష్ణువు రెండుగా అయినాడు, నరుడుగా నారాయణుడుగా అయినాడు. అక్కడ కేదారేశ్వరుడు ఉన్నాడు. శ్రీమత్ కేదారనాథాక్షో దర్శనాత్ మోక్షదో నృణం. కేవలం దర్శనం వల్లనే హిమాలయ కేదారేశ్వరుడు దర్శించినటువంటి వాళ్లకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కైలాసాత్ స్వయం ఆగత్యా నృణాముక్త్యై స్థితో గిరవు. కైలాసం నుండి స్వయంగా వచ్చి హిమాలయ పర్వతం పైన ఈ బదరికాశ్రమంలో ఉన్నాడండి. కేవలం దర్శన మాత్రం చేతనే ముక్తిని అనుగ్రహించేటువంటి కేదారేశ్వర రూపంలో అక్కడ ఉన్నాడు. నార విష్ణుమూర్తి కూడానే ఒక్క రూపంతో ఆయన్ని సేవించితే తృప్తి లేక రెండుగా అయ్యి నరనారాయణులుగా ఆ కేదారేశ్వరుని సేవిస్తూ ఉన్నాడు. ఆ నరనారాయణులే అక్కడ పర్వత రూపంలో కూడా ఉన్నారు. పితృమాతృ గురుద్రేహి శివభక్త. ఎవరైనా ఈ ద్రోహాలు చేసిన వాళ్ళందరికీ కూడా విముక్తి ఉండదండి. తల్లిదండ్రులకు ద్రోహం చేసేవాళ్ళు, గురువుకు ద్రోహం, అలాగే శివభక్తులకు ద్రోహం, శివుని విషయంలో పాపం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకు మాత్రం కాశీలో ఉండేటువంటి లింగం దర్శనం కాదండి. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవాళ్ళకి, గురువులకు ద్రోహం చేసేవాళ్ళకి, శివభక్తులను శివభక్తుల విషయంలో అపరాధం, శివుడి విషయంలో కానీ శివభక్తుల విషయంలో కానీ అపరాధం చేసేవారికి హిమాలయంలో ఉండే కేదారేశ్వర దర్శనం కాదు. ఏవం కేదారనాథస్య వైభవం మునిసత్తమాహ. ఈ విషయాన్ని చెబుతున్నాను వినవయ్యా. కదాచిత్ గర్వ సంయుక్తో బ్రహ్మ భూతేశమాయయ. ఒకసారి బ్రహ్మదేవుడికి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడు చేత మోహితుడైనాడు. ఆయన మాయ, శివుని యొక్క మాయ, మాయామోహితుడైనాడు. గర్వం కలిగిందండి. మత్తః శివోధిగకేన హేతునా మత్సుతో అభవత్. నాకంటే శివుడు ఏమి గొప్ప, నా నొసటి నుండి కదా ఆయన పుట్టింది, ఆయన నా కుమారుడు కదా, నేను ఆయనకు ఉద్భవానికి కారకుడను, తండ్రిని, నాకంటే ఏమి శివుడు గొప్ప అన్నాడు. అంటే శివుడి విషయంలో అపరాధం చేశాడు. అహమేవ జగత్కర్త మదాజ్ఞా పాలక శివ. జగత్కర్తను నేనే, నా ఆజ్ఞను పాలించేవాడు శివుడు. ఇచ్చాదిర్బహుధా నిందా కృత ముగ్ధేన వేధస. మోహితుడై శివమాయ చేత ఈ రకంగా శివుని విషయంలో నింద చేశాడు, కొద్దిగా ఎక్కువగానే చేశాడు. కదాచిత్ ఆసురం దుఃఖం దేవానామాగతం పుర. తర్వాత కొంతకాలానికి రాక్షస బాధ వచ్చింది దేవతలకి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈ బ్రహ్మగారు ఆ దేవతలందరినీ వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు. కైలాసానికి శివుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయినాడు. హిమాలయ పర్వతం పైకి మళ్ళీ వెళ్ళాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళేటప్పటికండి, ఈ కేదారంలో అక్కడికి వెళ్ళాడు. అందరూ ఎలా ఉన్నారట అంటే, వాళ్ళ హృదయాలలో లింగాలు ఉన్నాయట, హృదయ పద్మంలో లింగములు ఉన్నాయట. శివలింగాలు హృదయ పద్మంలో లింగములు ఉన్నాయట. వాళ్ళందరూ హృత్పద్మస్థ మహాలింగ భాసురాన్ అనివర్తిన. మళ్ళీ వాళ్ళకి తిరిగి జన్మ లేదు. అందరూ కూడా పునరావృత్తి రహితులైనటువంటి వాళ్ళే ఉన్నారు. అక్కడంతా కూడా ఆయన సమీపంలో వాళ్ళందరినీ చూచే సచ్చిదానంద విగ్రహులై ఉన్నారు. సచ్చిదా సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు పరమాత్మే, పరమశివుడే. ఆ రూపంతో కలిగి ఉన్నారు. అందరూ కూడా శివుల్లాగానే ఉన్నారు. అంత శివుని యొక్క రూపం కలిగే ఉన్నారు. వాళ్ళందరినీ చూచి బ్రహ్మ ఆశ్చర్యంతో కూడినటువంటి వాడై అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు. వాళ్ళందరినీ, ఏమయ్యా మీరు ఏ పుణ్యం చేసుకున్నారయ్యా మీకు ఇలాంటి స్థితి కలిగింది, కేన పుణ్య ప్రభావేణ యూయమేవం ప్రభావిణ వదతాజ్య మహాభాగా కృపయా మాం దయాళవ. మీరు దయాళువులు, ఏ పుణ్యం వల్ల మీకు ఈ స్థితి కలిగిందో అంటే జీవన్ముక్తులైనారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ తిరిగి జన్మ లేదు. ఎందువల్ల? అందరి హృదయాలలో లింగములు ఉన్నాయి అంటే అప్పుడు చెబుతున్నారు. మాట విని వాళ్ళు అంటున్నారు, ಇತಿ ಬ್ರಹ್ಮವಚಸ್ರುತ್ವಾ ತೇ ತಮೂಜುಸ್ವಭಯೋ ಶ್ರೀಮತ್ ಕೇದಾರನಾಥಸ್ಯ ಭವನೇ ಹಿಮಭೂಧರೇ. ಕೇದಾರನಾಥುಡಿ ದಗ್ಗರ హిమాలయ పర్వతం పైన రేతోదకమని ఒక ఉన్నదండి, రేతోదకమని ఒక తీర్థం ఉంది. మహాతీర్థమస్తి జన్మభయాపహం. ఇది రేతోదక తీర్థం ఏమిటంటే ఇంకా అందులో స్నానం చేస్తే తిరిగి జన్మ ఉండదు. దాని ప్రత్యేకత ఏమిటంటే కుమారస్వామి జననానికి ముందు అంటే పార్వతీ పరమేశ్వరులు వివాహమైన తర్వాత కిరీడిస్తూ ఉన్నారు. ఈ తారకాసుని యొక్క బాధ తట్టుకోలేక వెళ్ళి కైలాసానికి వెళ్ళి బయట నుంచి కేకలు పెట్టారు దేవతలందరూ, విష్ణువాదులందరూ దేవతలందరూ కేకలు పెట్టారు. ఆయన హఠాత్తుగా వచ్చేసేసాడు. భక్తులు పిలిచారు కదా, భార్త దయాళు, భక్త లయందు వాత్సల్యం కలవాడు, వచ్చేసేసాడు. ఆ సందర్భంలో ఆయన యొక్క వీర్యస్ఖలనమైంది. ఆయన అగ్నికి ఇచ్చాడు కదా, ఆ సందర్భంలో ఒక బిందువు వచ్చి ఇక్కడ పడింది ఆయన యొక్క తేజస్సు. రేతస్సు అంటే వీర్యం, తేజస్సు. అది హిమాలయ పర్వతం పైన ఈ కేదారేశ్వరుడు సమీపంలో పడింది. అది ఒక సరస్సుగా మారింది. అది రేతోదకం అంటే అదనమాట. అక్కడ స్నానం చేస్తే ఇంక తిరిగి జన్మ ఉండదు. అది ఆ తీర్థం యొక్క ఆవిర్భావ కథ అన్నమాట. పరమేశ్వరస్య వీర్యం యదగ్నవు దత్తం శివేన వై. శివునిడు అగ్నికి ఇస్తూ ఉండగా ఒక బిందువు చింది, ఇక్కడ వచ్చి పడి అది ఒక సరస్సుగా తయారైంది. రేతోదకం అంటాం. అది ఇందులో స్నానం చేస్తే పాపాలు హరిస్తుంది కాబట్టి హరపాప తీర్థము అన్నారు. పాపములను హరిస్తుంది కాబట్టి హరపాప తీర్థము అన్నారు. తద్రేతోదక తీర్థం హి త్రిషు లోకేషు విస్తృతం. ముల్లోకాలలో అది ప్రసిద్ధిగాంచింది. పాపానాం హరణాత్ తీర్థం హరం పాపమి తీర్చతే. పాపములు హరిస్తుంది కాబట్టి దానికి హరం పాపము, హరం పాపము అని కూడా పేరు వచ్చింది. చూచి తత్ర దృష్ట్వా మహాదేవం వయం తదుపదాయినః. మేము ఈ రేతోదక తీర్థంలో స్నానం చేశాం, ఆ పరమేశ్వరుని కేదారేశ్వరుని చూచాం. ఆ పుణ్యప్రభావం వల్ల మా యొక్క హృదయంలో లింగములు ప్రకాశిస్తూ ఉన్నాయి. నీ వంటి వాడికి ఈ విషయాలు, ఈ రహస్యాలు చెప్పకూడదు అయ్యా. నువ్వు మహాగర్విష్టివి, శివనింద చేసిన వాడివి, శివనిందాపరులైనటువంటి నీకు ఇటువంటి రహస్యాలు చెప్పకూడదు. కానీ నీవు ఏదో పుణ్యం ఉన్నది నీకు, అందువల్ల మీకు ఈ విషయాన్ని మేము చెప్పాం. బ్రహ్మ కావాలంటే ఏదో పుణ్యం ఉండాలి కదా. ఆ పుణ్య విశేషం వల్ల నువ్వు శివాపరాధం చేసిన దోషి అయినప్పటికీ నీకు మీకు ఈ రహస్యాన్ని చెప్పాము. అనేక జన్మ తాదృశ్యం కుక్ష్యం శివనింద పరాత్మనం. అనేక జన్మ మరణ భాగ్యనాం తాదృశ్యాం విధే. అందులో నువ్వు అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నావు. ఇప్పటికి ఎన్నిసార్లు బ్రహ్మ అయినాడు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తి చివరికి బ్రహ్మ అయినాడు ఆ పుణ్య విశేషం వల్ల. అందువల్ల నీలాంటి వాళ్ళకి ఇది చెప్పకూడదు, ఏదో పుణ్యం ఉన్నందువల్ల చెప్పాను. నువ్వు వినటానికి యోగ్యుడు అసలు కాదు. శివుని యొక్క రహస్యాలు చాలా గర్విష్ఠివి, నువ్వు శివద్రోహివి, శివనిందాపరాయణుడివి, అయినప్పటికీ ఏదో పుణ్యం ఉండటం వల్ల చెబుతున్నాము అని చెప్పి అన్నారండి వాళ్ళందరూ కూడా, అశివభక్తులందరూ. ఆ మాట విని బ్రహ్మగారు చాలా దుఃఖపడ్డాడు. ఏమిటి నాకు ఎప్పుడు దుఃఖమే, ఎన్నిసార్లు సృష్టి చేస్తూ రోజు నాకు విశ్రాంతి ఉంటూ ఉండదు కదా ఈ సృష్టి దుఃఖం. తర్వాత రెండవదే రాక్షస బాధ. వాళ్ళేమో తపస్సులు చేస్తారు, వరాలు కోరుతారు, వాళ్ళకేమో వరాలు ఇస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు వరగర్వీతులై దేవతల్ని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏమయాని వరాలు ఇచ్చారు, మమ్మల్ని దుంపదించుతున్నారని చెప్పి నన్ను ప్రార్థిస్తూ ఉంటారు. ఇదో పెద్ద, ఇదో ఒక బాధ నాకు. అంతకంటే బాధ ఇది, సృష్టి కంటే బాధ ఇది. భోక్తవ్యా చరమస్మాభి కిమ. అనేక జన్మలు ఎత్తుతూ ఉండాలి. ఎందుకు ఈ అనేక జన్మలు ఎత్తుతూ ఈ రకంగా ఈ భోగాలు అనుభవిస్తూ ఈ సృష్టికర్త పదవి ఎవడికి కావాలి, ఈ కష్టాలతో కూడినటువంటిది అని చెప్పి అనుకున్నాడు. నజ్ఞాతం శివ మహాత్యం ఏతావద్ దుఃఖ జన్మభి. ఇలాంటి దుఃఖకారకమైన ఈ జన్మలు ఎన్ని ఎత్తినా శివజ్ఞానం నాకు వస్తుందే. అందువల్ల ఉన్నదే నేను కూడా ఏం చేస్తానంటే ఇది వచ్చేది కాదు, ఒక జన్మలో ఇప్పుడు వచ్చేది కాదు ఈ శివజ్ఞానం. శివజ్ఞానం వస్తే కానీ జన్మరాహిత్యం రాదు. ఆ కారణంగా ఇప్పుడు నేను రేతోదక తీర్థంలో వెళ్తాను, హాయిగా నీరు త్రాగుతాను, నిర్భయంగా ఆనందంతో కూడినటువంటి వాడై శంభుని యొక్క సమీపంలో నేను ఉండిపోతాను అని కేదారేశ్వరుడితో ఉన్న శివుడి దగ్గరికి వచ్చాడండి. ఆయన కైలాసం నుంచి వచ్చాడు. వచ్చి తస్యాగమం శివో దృష్ట్వా తతోన్యత్ర గతో జవాత్. కేదారేశ్వరుని చూద్దాము అని వచ్చేటప్పటికీ కేదారేశ్వరుడి లింగం అక్కడి నుంచి మాయమైపోయింది. ఆయన వెళ్ళిపోయినాడు, వేగంగా వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆయన వెళ్ళిపోయేటప్పటికి ఆయన పట్టుకుందామని చెప్పి ఆయన తాకి ఆ తీర్థంలో స్నానం చేయాలి. అందుకనే ఆయన వెంట ఈయన పడ్డాడు. ఆయన అక్కడ దున్నపోతులు మహిషములు వెళుతూ ఉన్నాయి, ఈయన కూడా నేను ఆ మహిషాల మహిషంగా మారి మహిషాలలో వెళ్ళిపోతున్నాడు. ఎవడు శివుడో ఈయనకు తెలియరా. కొంత దూరం అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ వెంట పడుతున్నాడు మహిషాలలోనే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు వెంట. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైందయ్యా అంటే పాతాళంలోనికి వెళ్ళిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది ఒక మహిషం. ఓ ఇదే శివుడు అని చెప్పి అనుకున్నాడు, పట్టుకుందాం అనుకున్నాడు. అప్పటికే వెళ్ళిపోయింది, పృష్ఠభాగం మాత్రం చిక్కింది. పశ్చాద్ధావన్ విరించోపి ద్రష్టుదం దేవం త్వరాయుత. మహిషములన్నింటినీ శోధించుకుంటూ శివదర్శన లాలసుడై వెళుతూ ఉన్నాడు. చివరికి పాతాళలో ప్రవేశించాడు. ఈయనే అనుకున్నాడు, దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు. నముఖం దర్శితం తేన తదా పృష్టం దధద్విధి. ముఖం చూడలేకపోయినాడు, వెనుక భాగం మాత్రమే, మహిషం యొక్క వెనుక భాగం మాత్రమే పట్టుకున్నాడు. అది కూడా కరేణ ఏకేన ధృత్వాతు ఇతరేణ ప్రసార్యచ. ఒక చేత్తోటేమో కేదారలింగాన్ని పట్టుకున్నాడు, ఇంకో కేదారేశ్వరుడు యొక్క మహిషం యొక్క పృష్ఠభాగాన్ని అంటే వెనక భాగాన్ని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో రేతోదక తీర్థం తాకి ఆ ఉదకాన్ని తాగుదాం అనుకున్నాడండి. చేతి చెయ్యి దాచాడు. పాతుం రేతోదకం పై చెత్తదా శంకర కింకరాహ. వెంటనే శంకరుడు యొక్క భటులున్నారే గణాలు వచ్చేసినాయి. త్రిశూలేన శిరఛేదం చక్రుః పద్మభవక్షణాత్. బ్రహ్మగారి యొక్క శిరస్సును ఖండించి పారేసినాయి ఒక్క క్షణంలో. ఆ నీరు త్రాగితే ఇంకా జన్మ లేదు కదా అని వాళ్ళలాగా అయిపోవచ్చు అని చెప్పి బ్రహ్మగారి శిరఖండనం అయిపోయింది. శివస్య నిందకైతి నత్వం తీర్థస్య భాజనం తదా కపాలపతిత శివస్య పురతో విధేహే. శివనిందకుడు కాబట్టి ఆ తీర్థం నువ్వు తాగడానికి వీల్లేదన్నారు వాళ్ళు. ఇంకా మొదట్లోనే చెప్పుకున్నాగా కేదార దర్శనం కాదు శివనిందకులకు అని చెప్పి. అందువల్ల నువ్వు శివనిందకుడి కాబట్టి నీకు కేదార అక్కడ కేదారేశ్వర దర్శనం వినక్కాల. ఆ తీర్థాన్ని కూడా ఆయన తాగలేకపోయినాడు. అప్పుడు ఆయన కపాలం అక్కడ పడింది, అది బ్రహ్మ కపాలం అంటే. బ్రహ్మకపాలం అని ఉంది కదండి, అప్పుడు పడింది అనమాట అక్కడ కపాలం. తదా కపాల పతిత శివస్య పురతో విధేహే. ఆ శివుని యొక్క దగ్గరలోనే అక్కడ కపాలం పడింది. తతో విష్ణుముఖ, అప్పుడు విష్ణువు మొదలైన దేవతలందరూ వచ్చారు. వచ్చి శివుడికి విజ్ఞాపన చేసుకున్నారు, స్వామి బ్రహ్మగారు లేకపోతే సృష్టి ఎలా జరుగుతుంది, మళ్ళీ ఈయన మీరు జీవింపజేయాలి, లేదంటే వేరే బ్రహ్మనైనా సృష్టించండి అన్నారు. తవ నిందాపరాధస్య ఫలం ప్రాప్తమనేనహి. మీకు మిమ్మల్ని నిందించాడు, దాని ఫలితం అనుభవించేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించండి, మళ్ళీ సృష్టి చేస్తాడు, అయిపోయింది, శిక్ష అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా విష్ణువు మొదలైన వాళ్ళందరూ కూడా చెప్పి, మీ ఆజ్ఞకు తిరుగులేదు, మీ ఆజ్ఞ చెప్పారు, ఓ ఇన్ని కల్పాలు నువ్వు శివుడుగా ఉండాలి, ఓ బ్రహ్మగా నువ్వు ఇంతకాలం, విష్ణువుగా ఇంతకాలం అని చెప్పి ఆజ్ఞ ఉంటుంది కదా. ఈ బ్రహ్మ విష్ణువు రుద్రులు కాక వీళ్ళకంటే ముందు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు అసలు సదాశివుడు, ఆయన వల్ల వీళ్ళు వచ్చారు, ఆయన ఆజ్ఞాపిస్తాడనమాట, ఆయన యొక్క రూపమే వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఇగో నువ్వు ఇంతకాలం బ్రహ్మ, బ్రహ్మకల్పం వేరు, విష్ణువు యొక్క ఆయుర్దాయం వేరు, శివుని యొక్క ఆయుర్దాయం వేరుగా ఉంటుంటుంది, అయ్యేంతవరకు ఉండాలి, మధ్యలో మరి ఉద్యోగం తీసేస్తే అట్లా, మీ ఆజ్ఞ మీరు ఇంతకాలం మీరు ఉండాలి, నువ్వు వాళ్ళకు కూడా 100 ఏళ్ళు ఉంది, ఆ 100 ఏళ్ల వరకు వాళ్లే ఉండాలి, మధ్యలో అతన్ని కాస్త చంపేసేస్తే అట్లా, మీ ఆజ్ఞ మరి ఇక్కడ భిన్నం కావటలా, మీరు ఇంతకాలం ఉండాలని ఆజ్ఞాపించి బ్రహ్మకు ఇచ్చారు, ఆ 100 ఏళ్ళు 100 ఏళ్ళు నిండకముందే ఆయన తీసిపారేస్తే ఎట్లా, అది మీ ఆజ్ఞకే ఇది విరోధంగా ఉంది కదా స్వామి, మాకు మధ్యలో పదవి నుండి చ్యుతి లేదు కదా, తస్మాత్ తవాజ్ఞ దుర్లంఘ్య చేయమేవాసు జీవయ. మీ ఆజ్ఞని మేము ఎవరు కూడా ఏ ప్రాణి కూడా ధిక్కరించడానికి వీలేదు, మీ ఆజ్ఞ ప్రకారం బ్రహ్మగారికి ఆయుర్దాయం ఇంకా ఉన్నది కాబట్టి మీ ఆజ్ఞయే మాకు ప్రమాణం కాబట్టి ఆయన్ని ప్రతిగించండి అని వీళ్ళంతా కోరుకున్నారు. ఏవం ఈ రకంగా విష్ణువాది దేవతలందరూ కూడా సమర్థిస్తూ మాట్లాడారన్నమాట బ్రహ్మగారిని ప్రతిగించమని. ఆయన దయా సముద్రుడండి, ఆశుతోషుడు, వెంటనే సంతోషిస్తాడు, వెంటనే ప్రసన్నుడైపోయినాడనమాట. భగవాన్ బ్రహ్మణే అన్యచ్చిరో వ్యధాత్. ఇంకొక శిరస్సు తీసుకొని వచ్చి ఆయనకు, గొప్ప సర్జనండి శివుడు, గణపతిని శిరస్సు ఖండిస్తే ఏమైంది, ఏనుగు శిరస్సును తీసుకొచ్చి అంటించి జీవం పోసేసాడు, ఇప్పుడు ఇక్కడ బ్రహ్మగారి శిరస్సును మళ్ళీ అంటించి జీవం పోసాడు. వీళ్ళంతా ఏవో మన అవయవాలు మార్చి అవయవాలు ఇచ్చేస్తున్నారు, శిరస్సుల్నే మార్చి భారేశాడు ఆయన, మొట్టమొదటి సృష్టి సర్జన్ అనమాట ఆయన, శస్త్ర చికిత్సా విశారదుడు అన్నమాట ఆ పరమేశ్వరుడు. పునర్బ్రహ్మలింగమూర్తే దర్శనాయ, స్వామి నాకు మీ విశ్వ ఇది కేదారనాథ లింగం చూడాలి అని ప్రార్థించాడు. విధిమాహ తదాశంభు మత్పృష్టం మహిషంభువి, నాయన ఈ హిమాలయ కేదారంలో నా పృష్ఠభాగం ఏముంటుంది? పాతుం రేతో భువి లోకానాం దర్శనయాత్ర భవేత్ లింగం నదృశ్యతే. ఈ కేదారంలో లింగం ఉండదు, లింగ దర్శనం లేదు, లింగం ముఖం చూడటానికి అవకాశం లేదు. ఇక్కడ పృష్ఠభాగమే ఉంటుంది. కేదారేశ్వరుల్లో లింగ దర్శనం అనేది లేదు అప్పటి నుంచి. ఇతఃపరం లింగరూప దర్శనం దుర్లభం నృణాం, ఎవరికైనా అవుతుంది. ఇంకా వాళ్ళకి ఇంకా తిరిగి జన్మలేదు. అయితే మాత్రం ఆ పుణ్యాత్ములు ఎవరో చెప్పలేము. నువ్వు నూటికి కోటికి ఎవడు ఉంటాడు? మిగిలినటువంటి వాళ్ళకు మాత్రం నా లింగ దర్శనం ఉండదు, అక్కడ పృష్ఠభాగమే అవుతూ ఉంటుంది. దృష్టం చేత్ ప్రాణి వీస్తేవై తక్షణం యాంతిమే. ఒకవేళ ఎవడైనా పుణ్యాత్ముడు చూచాడు అంటే హిమాలయ కేదారంలో నా లింగాన్ని, ఇంకా మళ్ళీ కొంతకాలం ఉండటం కూడా లేదు, వెంటనే ముక్తిని పొందుతాడు. తస్మాత్ మల్లింగామూర్తేశ్చ కాశ్యాం వై దర్శనం భవిత్. ఇక్కడి నుంచి నా లింగము చూడాలి అనుకుంటే కాశీలోనే నా దర్శనం పొమ్మను అని. అప్పుడు ఈ మహిష రూపంలో భూమిలోకి వెళ్ళిపోయింది కదా, పృష్ఠభాగం అక్కడ ఆగిపోయింది కదా, ఇక్కడి నుంచి ఇది పెరిగి 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 కాశీ దాకా వచ్చి కాశీలో కొద్దిగా భూమి పైకి వచ్చింది. అది కేదారులు ఈ బ్రహ్మ చేసిన అపరాధం కారణంగా ఈ రకంగా కేదారీశ్వరుడు భూమిపైకి హిమాలయం నుంచి ఇట్లా వచ్చాడండి. దీనికి సంబంధించిన మరి ఇతర కథలు కూడా వస్తాయనుకోండి తర్వాత. తస్మాతో విధే గచ్చ కాశీం దర్శనేచ్ఛాస్తిమే. ఇది నీకు నిజంగా కేదారేశ్వరుని చూడాలి అంత శ్రద్ధ ఉంటే నువ్వు కాశీకి వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. మన్నిందా దోషశాంత్యర్థం అశ్వమేధాంతశాచర. నా లింగమును నువ్వు నిందించినందుకు ఈ దోష పరిహారంగా 10 అశ్వమేధ యాగాలు చెయ్యి అన్నాడు. తదో మదగ్రతీర్థస్య స్నానాత్ మల్లింగ దర్శనాత్. తర్వాత కేదారేశ్వరుడికి ముందు ఒక తీర్థం ఉన్నది, ఆ తీర్థంలో స్నానం చేయి, ఆ తీర్థోదకం తాగు, అక్కడ కేదారేశ్వరుని ఆ లింగాన్ని చూడు. అప్పుడుందే నువ్వు నన్ను నిందించినటువంటి ఆ దోషము నుండి, ఈ మహాపాపము నుండి నీకు నివృత్తి కలుగుతుంది. అప్పటి నుంచి మళ్ళీ నీకు సృష్టి చేసే శక్తి వస్తుంది, సృష్టికర్తవు నువ్వు మళ్ళీ అవుతావు అని చెప్పి పరమేశ్వరుడు దయాళువు కాబట్టి ఆ రకంగా బ్రహ్మను అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞను శిరసాధరించాడు. వెళ్ళి బ్రహ్మగారు కాశీ వెళ్ళాడు, దశాశ్వమేధ యాగములు చేశాడు, ఆ తీర్థంలో స్నానం చేశాడు, అలాగే కేదారేశ్వరుని దర్శించాడు. మళ్ళీ తన యొక్క సృష్టికర్తృత్వ బాధ్యతల్ని స్వీకరించి సత్యలోకానికి వెళ్ళిపోయినాడు. తీర్థం బ్రహ్మకపాలాఖ్యం యత్ర బ్రహ్మశిరోపతతు. ఎక్కడైతే బ్రహ్మగారి శిరస్సు పడిందో అది బ్రహ్మకపాలం అనే పేరుతో ఒక తీర్థంగా ప్రఖ్యాతిగాంచింది. తదారభ్యైవ కేదారే విఖ్యాతం సర్వపాపహం గౌరీతీర్థం తప్తజలం గౌర్యా స్నానార్థ నిర్మితం. అప్పటి నుంచి కేదారంలో, ఇంకానే కేదారంలో నుండి అన్ని పాపములు పోగొట్టేటువంటి గౌరీతీర్థం ఉన్నది. తప్తజలం అంటే ఏంటంటే వేడి నీళ్లతో ఉండేటువంటి కుండ ఉంటుంది ఉన్నది, అదే గౌరీతీర్థం. అది గౌరీదేవి స్నానం చేయటానికి నిర్మించబడినటువంటి తీర్థము. ఆ తీర్థం అదంతా కూడా పసుపుతో మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడి ఉంటుంది ఆ తీర్థం. అక్కడ అలకనందలో 5 నదులు వచ్చి కలిసినాయండి, 5 నదులు వచ్చి కలిసినాయి అలకనందలో. అక్కడ కేదారేశ్వరుడి దగ్గర ఉండే నది అలకనంద. అక్కడ ఆ కేదారేశ్వరుడు స్వయంభూలింగం ఆ సమీపంలో, దాన్ని రుద్రప్రయాగ అంటాం. ప్రయాగ అంటే అర్థం ఏంటంటే చాలా ప్రయాగాలు ఉంటాయి హిమాలయంలోనికి వెళుతుంటే, ప్రయాగ ప్రయాగ అంటారు. ఒక నది వచ్చి మరొక నదితో కలిసినటువంటి సంగమాన్ని ప్రయాగ అంటాం. ఇప్పుడు మనం అలహాబాద్ ఉంది, దాన్ని ప్రయాగ అంటున్నాం. అక్కడ 3 నదులు సంగమం కదా, అది ప్రయాగ. నదీ సంగమాన్ని ప్రయాగ అనే పేరుతో పురాణాలలో పిలుస్తూ ఉంటారు. అది ఇక్కడ రుద్రప్రయాగ అంటే పరమేశ్వరుడు రుద్రుడి దగ్గర కదా కలిసిన వందువల్ల దాన్ని రుద్రప్రయాగ అంటూ ఉంటారు. ఆ వచ్చినటువంటి నదులు ఉన్నదే అది, అది చాలా సర్వ పాపములు కూడా నశింపజేస్తుంది. మధుద్రవ క్షీరవ తర్వాతనే మందాకిని సోనితోద రుద్రగంగ ఈ పంచనదులు వచ్చి అలకనందలో కలిసినవి అక్కడ. దాన్ని అందువల్ల ఏమన్నారు, రుద్రప్రయాగ అంటూ ఉంటారు. ఇంకా అనేక తీర్థములన్నీ అక్కడ వచ్చి కలిసినాయి. అనేక తీర్థములతో కలిసి కాశీకి వచ్చి ఆ తీర్థములతో సహా కాశీలోనే అప్పటి నుంచి దర్శనమిస్తూ ఉన్నాడు కేదారేశ్వరుడు. హిమాలయ కేదారంలో పుష్ఠభాగ దర్శనమే తప్ప లింగ దర్శనము అక్కడ లేదు అన్నాడు. బ్రహ్మణే దర్శయామాస లింగరూపం. కాశీలోనే తన యొక్క లింగరూపాన్ని బ్రహ్మకు ఆయన చూపించాడు. తదా ప్రభృతి కేదారే దర్శనం మహిషాకృతే. అప్పటి నుంచి కేదారంలో మహిషము యొక్క పృష్ఠభాగం మాత్రమే దర్శనం అవుతూ ఉన్నది. ముక్తిదాయి దర్శనాత్ పాపినామపి, అది దాని దర్శనం వల్ల అది కూడా ముక్తిని ఇస్తూనే ఉంది. కాశ్యాంతు కించిదు దృక్ష్య భూమేర్ లింగం ప్రకాశితం, కాశీలో కొద్దిగా భూమి నుంచి పైకి వచ్చి మనకు కనిపిస్తూ ఉన్నది. విరించి ప్రీత ఏ శేషమా కేదారాత్ సుచితవు స్థితం, ఆ బ్రహ్మ యొక్క సంతోషం కొరకు హిమాలయ కేదారం నుంచి భూమిలో వచ్చేసేసింది, కాశీదాకా వచ్చింది ఆ కేదారలింగం. ఇక్కడికి వచ్చి కాశీలో ఆయనకు దర్శనమిచ్చి ఆయన్ని అనుగ్రహించిందన్నమాట. ఆ రకంగా శ్రీమద్ దక్షిణ కైలాస ప్రభృతి నిమహేసితు సర్వక్షేత్రాన్ని దృష్ట్వా, కాశీలో ఉన్నదే ఆ లింగాన్ని గనక దర్శించినట్లయితే ముక్తి కరస్థం అంటే చేతిలో ఉన్నట్లే అంత సులభంగా అవుతూ ఉంటుంది. ఇంకా ఆయన చెబుతూ ఉన్నాడు, ఎవరో సూతులవారు చెబుతున్నాడు, ఏమయ్యా నేను దక్షిణ కైలాసం మొదలైన శివతీర్థాలన్నీ చూచాను, సర్వక్షేత్రాలు చూచాను, తర్వాత పంచనదమును చూచాను, అలాగే అలకానది నందను తీరంలో ఉన్న అలకానది తీరంలో ఉన్న తీర్థాలన్నీ చూచాను, అదంతా ప్రాంతం అంతా కూడా క్షేత్రం విముక్తిని ఇచ్చేది, అలాగే మా గురువుగారిని చూచాను వేదవ్యాసుని అక్కడ ఎక్కడ హిమాలయాల్లో, దంపతీచ మయా దృష్టవు శివజ్ఞానైక భాజనవు. ఇప్పుడు హిమాలయానికి వచ్చాడు కదా సూతుల వారు చెబుతున్నాడు, అక్కడి నుంచి ఇప్పుడు నైమిషారణ్యానికి వచ్చాడు. నేను హిమాలయ కేదారానికి జరిగిన విషయం చెప్పాడు ఈ బ్రహ్మగారి వృత్తాంతం చెప్పి, నేను అక్కడ మా గురువుగారితో వచ్చి అక్కడ విషయాలన్నీ చూచాను ఆయనతో తిరుగుతూ. అప్పుడు ఒక ఇద్దరు దంపతుల్ని నేను చూచానయ్యా, ఒక ఆమె పేరు నాథశర్మ అనవద్య అనేటువంటి దంపతులు ఉన్నారు. నేను తాభ్యాం నమస్కృత్య గురుణా సాగమాగత, వాళ్ళకు నమస్కరించి గురువుగారితో పాటు నేను అక్కడికి వెళ్ళాను కేదారుణ్ణి చూద్దామని. కాశ్యాం ఆదౌ ప్రణమ్య చ తదా గురుర్మయా పృష్ట ప్రతి దంపతి వైభవం. సరే, ముందుగా కాశీ వెళ్ళి కేదారుణ్ణి చూసుకున్నాను, ఆ తర్వాత నేను హిమాలయ కేదారానికి వెళ్ళాను. వెళితే అక్కడ నాకు ఇద్దరు దంపతులు కనిపించారు, అనవద్య నాథశర్మ అని దంపతులు కలిచారు. అప్పుడు మా గురువుగారిని నేను అడిగాను ఆ దంపతుల యొక్క ప్రాభవం ఏమిటయ్యా అని. మా గురువుగారు నాకు నాథశర్మకి ఆయన భార్య అనవద్యకు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా చెప్పాడు. గురుణా సహ కేదారం దృష్ట్వాహం తదనుజ్ఞయ, గురువుగారితో పాటు కేదారుణ్ణి చూచాను, అక్కడ విషయాలన్నీ చెప్పటం కొరకు ఆయన ఆజ్ఞ చేత ఇప్పుడు నేను నైమిషారణ్యానికి వచ్చాము, మీ అందరికీ వినిపించమన్నాడు. కేదార మహాత్మ్యం అందరికీ తెలియాలి, కేదార రహస్యం అందరికీ తెలియాలని మా గురువుగారు చెబితే నేను ఇక్కడికి వచ్చానయ్యా మీకు అందరికీ తెలియజేయటం కొరకు. ఈ కేదార మహాత్మ్యం ఉన్నదే సర్వపాపములను హరించేటువంటిది, కేవలం మోక్షదం శృతమాత్రేణ స్థిరచిత్తవతాంధ్రం, ఒక్కటి మాత్రం అండి వింటేనే మోక్షం వస్తుంది. మనస్సు ఇక్కడ ఉంచి వినాలి, స్థిరమైన ఏకాగ్రమైన చిత్తంతో వినాలి, అది కండిషన్. అలా విన్నట్లయితే ఇది మోక్షం వస్తుంది. ఇది గదితమశేషం వ్యాస శిష్యస్య విప్రాహ శ్రవణ కుతుక చిత్తాహ సాదరం సూతమాహు వద పరమదయాళో దంపతీ సత్కథాంన కిమితి సమవదత్తే సద్గురుర్వ్యాసమూర్తి. ఈ రకంగా వ్యాస శిష్యుడైనటువంటి సూతుల వారు చెప్పేటప్పటికీ బ్రాహ్మణులందరూ కూడానే ఆ విషయాలన్నీ కూడా వినాలనేటువంటి కౌతుకం కలిగినటువంటి వారై ఎంతో గౌరవంతో సూతుల వారితో అంటున్నారు, స్వామి దయామూర్తి ఆ నాథశర్మ అనవద్యులు ఉన్నారే వాళ్ళ యొక్క సంభాషణ ఏమిటి, గురువుగారు మీ వేదవ్యాసుల వారు మీకు ఏం చెప్పారు, అదంతా కూడా మాకు వినాలని కోరికగా ఉంది మీరు గురువుగారి వల్ల విన్నటువంటి విషయాలు అనేటప్పటికీ, సరేనయ్యా విషయాలన్నీ చెబుతాను, ఆ వినటం వల్ల ఉన్నదే పాపములన్నీ కూడా నశిస్తూ ఉంటాయి, అందువల్ల ఆ కాశీ అంటే కాశీ కేదారుడంటే పార్వతీదేవికి మొదలైనటువంటి వాళ్ళకే శివనంద చేసినటువంటి అపరాధము నుండి పోగొట్టింది. పార్వతి కూడా కొద్దిగా ఒక సమయంలో శివాపరాధం చేసింది, అలాంటి వాళ్ళందరికీ శివాపరాధం చేసిన వాళ్ళందరినీ కూడా విముక్తి పొందించినటువంటి క్షేత్రమయ్య కాశీ కేదారం. సకల కలుషహంత్రి అందరినీ కూడా వెంటనే తరింపజేసేటువంటి క్షేత్రం, సర్వపాపములను హరించేటువంటి క్షేత్రమయ్యా ఈ భూమండలంలో కాశీ మాత్రమే. పశుమతి రవిజానంతాం వినిందత్యహోజ్ఞః పశుబుద్ధి కలిగినటువంటి మూర్ఖులు ఉన్నారే, కాశీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక అజ్ఞులై దాన్ని నిందిస్తూ ఉంటారయ్యా. తమపి పరమ కృపాళు తారితున్ ముఖ్యమే తద్ స్వయమాదిశతుమాయై కాశీకేదారసారం. కాశీని కూడా నిందిస్తారు, కాశీలో ఉన్న విశ్వనాథుని నిందించేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా తరించడం కొరకు పరమదయాళు అయినటువంటి పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడండి ఈ కాశీకేదార మహత్యాన్ని. పార్వతికి చెబితే అదే విషయాన్ని స్కందాంశుడు అంటే కుమారస్వామి అంశతో జన్మించిన సనత్కుమారుడు వామదేవుడికి చెప్పాడు. మళ్ళీ అదే విషయాన్ని నాథశర్మ ఆ రహస్యాన్ని అనవజ్జకు చెప్పాడు. ఆ విషయాన్ని మా గురువు గారు నాకు చెప్పాడు అంటే సూత్ర వారికి చెప్పాడు. ఇప్పుడు ఆయన యొక్క ఆజ్ఞతో మీకు ఆ విషయాలన్నీ వివరిస్తున్నాను అన్నారు. హర హర మహాదేవ శంభో సూత జ్ఞానదయా సింధో శివజ్ఞానైక సాగర. ఇది ప్రథమోధ్యాయ. 8 పూర్తి చేద్దాం. ఇవాళ కాస్త ఆలస్యంగా ప్రారంభించాం. ఓ దయాసింధు శివజ్ఞాన సాగరా, చెబుతున్నానయ్యా. ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు మొట్టమొదట. తర్వాత సనత్కుమారుడు గర్భజ్ఞాని అయినటువంటి వామదేవుడికి చెప్పాడు. ఆ తర్వాత నాథశర్మ అనవజ్జకు, తర్వాత వ్యాసుల వారు సూతుల వారికి, సూతుల వారు నైమిషారణ్యజనులకు చెప్పారు. ఆ విషయాలన్నీ చెబుతున్నాను. శ్రోతుం యోగ్యాయది వయం అస్మాగంతో, మాకు ఆ విషయాలన్నీ చెప్పవని అడిగారు వాడు. అడిగితే యత్కథా శ్రవణాత్ సర్వే ప్రాప్స్యాము, మేము గనక ఆ కథ వింటే కాశీ కేదార మహత్యం వింటే మేమంతా ధన్యులమవుతాం అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు సూతుల వారు చెప్పడం ప్రారంభించారు శివుడు పార్వతికి చెప్పినటువంటి ఆ వృత్తాంతం అంతా కూడా. బ్రహ్మవైవర్త పురాణంలో మిగిలినది సిష్టమైంది కాబట్టి దాన్ని ఖిలమన్నారయ్యా. అందులో 3 భాగాలున్నాయి. అఖిల పురాణంలో ఒకటి కాశీ వైభవ సంగ్రహం అని ఉన్నది, ఒకటి ఇంకోటి విశ్వేశఖండం అని ఉన్నది, ఇంకొకటి ఓంకార ఖండం అని ఈ రకంగా 3 రకాలుగా ఉన్నది అఖిల పురాణంలో. ఇదివరకే మీకు ఓంకార లింగము యొక్క ఆవిర్భావము ఆ విషయాలన్నీ చెప్పాను, అలాగే విశ్వనాథుడు ఆవిర్భావము ఆ విషయాలన్నీ చెప్పాను. ఇప్పుడు మీకు కేదార ఆవిర్భావము ఈ విషయాలన్నీ కూడా వైభవం అంతా కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను. 3 కేదారఖండము. ఈ కాశీ కేదార సర్వస్వ మహిమ గనక వినటం వల్ల శివాపరాధం చేస్తే, శివుని విషయంలో ఏదైనా అపరాధం చేస్తే అపచారం అదంతా కూడా నశిస్తుంది. మీకు ఇప్పుడు కేదారఖండంలో ఉండేటువంటి కథలన్నీ కూడా చెబుతూ ఉంటానయ్యా, మా గురువుగారు నాకు వివరించినటువంటివన్నీ అని చెప్పి చెబుతూ మీరంతా శ్రద్ధగా వినండి, విస్తారంగా మీకు వివరిస్తున్నాను అని చెప్పి చెప్పి ముందుగా గణపతిని ధ్యానం చేసినటువంటి వాడై సిద్ధి బుద్ధులతో కూడినటువంటి ఆయనే చతుర్భుజుడైనటువంటి ఆయన నిర్విఘ్నంగా ఈ పురాణం సాగటం కొరకు ఆయనకు నమస్కారం చేసి ఆ తర్వాత నాథశర్మ ఈ అవధ్యుల యొక్క సంవాదం మోక్ష సాధనమైంది, ఇది కాశీ రహస్య సంక్షేమము, ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటిది కాశీ కేదార వైభవము, ఈ విషయమంతా చెబుతున్నాను వినండి అని చెబుతూ ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే అనవధ్య భర్తతో అంటున్నది, ఎంతో భక్తితో అంటున్నదండి, చేతులు జోడించి నాథశర్మతో అంటున్నది, ఓ ప్రాణనాథ ద్వయాసముద్రుడా, వారాణసి వైభవం విన్నానయ్యా నీ ముఖం నుండి, కృతార్థురాలనైనాను, కాశీ కేదారనాథుడి మహిమ నాకు తర్వాత మీరు చెబుతామన్నారు, ఆ కాశీ కేదారనాథ మహిమామృతాన్ని ఇప్పుడు నాకు వినిపించండి అని చెప్పి ప్రార్థించింది అనవధ్య నాథశర్మని. ఆయన అంటున్నాడు, శృణుదేవి ప్రవక్ష్యామి రహస్యం గోప్యమద్భుతం. ఇది చాలా రహస్యమైంది, అందరికీ చెప్పేటువంటిది కాదు, చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. కాశీలో 2 మణికర్ణికలు ఉన్నవి అంటున్నాడు. కాశీలో మీకు తెలిసింది మామూలుగా 1 మణికర్ణికే, అప్పుడు నేను కాశీఖండం చెప్పినప్పుడు చెప్పే ఉంటారు 2 మణికర్ణికలు ఉన్నాయని. 1 మణికర్ణిక ఎక్కడ ఉందయ్యా అంటే విశ్వనాథుడి యొక్క సమీపంలో, అదే మణికర్ణిక అని చెప్పి గంగానదిలో ఉన్నది, అది 1 మణికర్ణిక, అది నవీన మణికర్ణిక అంటాం. 2 మణికర్ణిక ఎక్కడ ఉన్నదంటే కేదారేశ్వరుడు మందిరం దగ్గర ఉన్న ఘాట్ ఉందే, అది 2 మణికర్ణిక, దీన్ని ప్రాచీన మణికర్ణిక అంటాం. 2 మణికర్ణికలు కాశీలో ఉన్నాయి. ఎందువల్లంటే దానికంటే కూడా ఇది ప్రాచీనమైంది, ఈ ఇక్కడ ఉన్నటువంటి మణికర్ణిక దానికంటే ప్రాచీనమైంది. అయితే ఆ మణికర్ణికకు ఏమిటి ఇక్కడ విశిష్టత? విశ్వనాథుడి యొక్క సమీపంలో ఉన్నటువంటి మణికర్ణిక, అందరూ మణికర్ణిక స్నానం 12:00 చేస్తూ ఉంటారే, ఆ మణికర్ణిక యొక్క విశేషం, అక్కడ స్నానము ఇవన్నీ చేసి విశ్వనాథుని దర్శిస్తే మోక్షం వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండంలో ఉన్న అన్ని క్షేత్రాల కంటే గొప్పది, అక్కడ విష్ణుమూర్తి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనాడు. శివుడు ప్రత్యక్షమై ఆయన యొక్క తపస్సుకు మెచ్చుకున్నటువంటి వాడే శిరఃకంపం చేశాడు. అప్పుడు ఆయన చెవికి నాగాభరణాలు ఉన్నాయి. ఆ నాగముల యందు మణికుండలాలు ఉంటాయి, మణులు ఉంటాయి. ఆ మణులు కంపం చేసినప్పుడు కదిలి ఆ మణిభూషణం కాస్త అక్కడ సరస్సులో పడింది. ఆ సరస్సు ఆయన తపస్సు చేస్తుంటే ఆ వేడికి స్వేదజలం వచ్చింది. ఆ స్వేదం ఒక సరస్సుగా ఏర్పడింది, అదే మణికర్ణిక అయింది. ఆ మణికర్ణికలో ఆ రకంగా అది మణికర్ణిక చాలా గొప్పదైంది. అప్పటికి ఇంకా ఆ మణికర్ణిక గొప్పదైంది. ఆ మణికర్ణికలో ఉన్నది అప్పటికి ఇంకా గంగ రాలా అక్కడికి. తర్వాత వచ్చింది ఏది, త్రేతాయుగంలో భగీరథుడు వచ్చిన తర్వాత గంగ వచ్చింది కాశీకి. ఆ మణికర్ణికలో శివుని యొక్క చెవి యొక్క మణిబడింది కాబట్టి అది ఇంకా పవిత్రమైంది, విశేషమైంది అయింది మణికర్ణిక. అది విష్ణుమూర్తి వల్ల, తపస్సు వల్ల ఆ రకంగా వచ్చింది శివుని యొక్క మణికర్ణిక బడి. అది మణికర్ణిక అనే పేరు వచ్చింది. దానికి అనేక రకాల అర్థాలు ఇదివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడేమైందంటే, పార్వతీదేవి శివాపరాధం చేసిందన్నాం కదా, ఆ విషయం ముందు చూద్దాం. ఆ శివాపరాధం పోవటం కొరకు శివుడు చేతనే ఆజ్ఞాపింపబడి కాశీకి వచ్చి కేదారేశ్వరుడి దగ్గర అక్కడ స్నానం చేసింది. గౌరీకుండం అదే హరపాప తీర్థం, అదే రేతోదక తీర్థం. అక్కడ స్నానం చేసింది, 12 సంవత్సరాలు ఉంది తపస్సు చేసింది. అక్కడ ఆమె చాలా అట్లా రోజు స్నానం చేస్తూ ఉంటే ఏం జరిగింది, ఆమె చెవి యొక్క కుండలో ఉన్నటువంటి మణి పడింది అమ్మవారి యొక్క. అందువల్ల ఇది మణికర్ణికైంది. ఇదేమో అమ్మవారి చెవి కుండలంలో ఉండే మణిబడి మణికర్ణికైంది. అదేమో శివుని యొక్క అయ్యవారి యొక్క చెవి కుండలంలో ఉండి మణిబడి అది మణికర్ణికైంది. దానికంటే ఇది పూర్వం కాబట్టి ఇది ప్రాచీన మణికర్ణిక. అది తర్వాత వచ్చింది కాబట్టి అదేమో నవీన మణికర్ణిక అయింది. దానికంటే దీని విశేషం ఏంటంటే, శివాపరాధం చేసిన, శివనింద చేసిన, శివలింగములు నిందించిన, ఆ శివభక్తుల్ని చేసిన ఆ దోషములను హరించే శక్తి దీనికి తప్ప ఇంక దేనికి లేదు. మణికర్ణిక అన్ని పాపాలు హరించవచ్చు, అన్నీ ఇస్తుంది. కానీ పాపం, ఈ శివాపరాధ పాపం కానీ పోవాలంటే ఈ ప్రాచీన మణికర్ణికకే ఆ రకంగా ఉంది. అది కూడా ఎలా వచ్చింది అంటే, పార్వతీదేవి ప్రార్థించింది పరమేశ్వరుని. ఇక్కడ కనుక స్నానం చేసి ఈ లింగమును దర్శించినట్లయితే శివాపరాధ దోషం పోయేటట్లుగా అనుగ్రహించండి అని ఆమె ప్రార్థించింది. బ్రహ్మగారు కూడా ఇక్కడే మరి స్నానం చేసి ఈ నీళ్లు త్రాగి ఇక్కడ పరమేశ్వర కేదారేశ్వరుని కాశీ దర్శించి కాశీ కేదారేశ్వరుని ఆయన కూడా శివాపరాధ దోషం నుండి పోయినాడు. దీని ప్రత్యేకత అమ్మవారి యొక్క కోరిక వల్ల ఈ దీనికి శివాపరాధ లేదా శివభక్తాపరాధ దోషముల నుండి విముక్తి అయ్యేటువంటి సామర్థ్యం బ్రహ్మాండంలో దేనికి లేదు. వాడు కోట్ల కోట్ల కల్పములు నరకాలలో పడాల్సిందే, బాధలు అనుభవించాల్సిందే. దానికి రహస్యం అన్నారు, అందుకే ఇది ఈ రహస్యం చెప్పారన్నమాట. శివుడు చెప్పాడు పార్వతికి, ఇది పార్వతి అందరికీ కలిగించింది ఈ యొక్క సౌఖ్యాన్ని అన్నమాట. దానికి సంబంధించినటువంటి అది వృక్షాత్ వృక్షతమంలో కోవేత్తి గిరిశాదృతే. శివుడికి తప్ప ఈ తీర్థమహిమ ఎవరికీ తెలియదు. సరే, ఆ తర్వాత సనత్కుమారుడు వామదేవుడికి ఈ రకంగా చెప్పడం జరిగింది. అట్లా బ్రహ్మ విష్ణు ఈశ అష్టదిశాపాల లోకాంచరంశనై. ఒక పుట్టండి, సనత్కుమారుడు వామదేవుడికి చెప్పాడంటున్నాం కదా ఈ కథ అంతా కూడా. ఒకప్పుడు ఏమైంది, వామదేవుడు భూమిపైన ఉన్నటువంటి శివభక్తుడు, బాగా అన్ని లోకాలు తిరుగుతూ వచ్చాడండి, బ్రహ్మ విష్ణు లోకాలు. శివజ్ఞాని బాగా, గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాని. అందువల్లనే దిక్పాలకుల యొక్క లోకాలు, భూమిలో ఉండే ప్రదేశాలు, మేరుపర్వతం మొదలైన పర్వతాలు, అన్ని ద్వీపాలు, అన్ని ఖండాలు, హిమవంతో చివరికి హిమవంత పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడేమో క్షేత్ర తీర్థము, ఎందుకు అక్కడ తీర్థం ఉన్నది, లింగము ఉన్నది, రెండు గొప్పదిగా కేదారేశ్వరుడు ఉన్నాడు, రేతోదక తీర్థం ఉన్నదని చెప్పి అక్కడికి వచ్చాడండి. కేదారం ప్రాప తత్రాయం ఆగతం దృష్టవాన్ ముని సనత్కుమారం యోగీంద్రం కాశ్యాః ప్రాప్తం మనోజవం. ఆయన అక్కడి నుంచిటండి కాశీ నుండి సనత్కుమార ముని వచ్చాడు ఎక్కడికి, హిమాలయ కేదారానికి వచ్చాడు. ఆ హిమాలయ కేదారంలో ఆయన్ని చూచాడు ఎవరు, ఈ నాథశర్మ చూచాడనమాట. తం దృష్ట్వా బ్రహ్మనిష్టం సగర్ వామదేవుడు చూచాడు. మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్ళి వామదేవుడు కాశీకి కూడా వచ్చి తర్వాత అక్కడి నుంచి హిమాలయ కేదారానికి వచ్చి ఈ సనత్కుమార యోగీంద్రుడిని చూచాడు. సనత్కుమారుడు ఎలా ఉన్నాడయ్యా అంటే మనోవేగంతో కాశీ నుంచి వచ్చాడు హిమాలయ కేదారానికి. ఈయనేమో అన్ని క్షేత్రాలు తిరిగి హిమాలయ కేదారానికి వెళ్ళాడు ఈ వామదేవుడు. ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆ సనత్కుమారుణ్ణి చూచి ఈ గర్భజ్ఞాని అయినటువంటి ఈ వామదేవుడు, ఆయన ఎప్పుడూ సనత్కుమారుడు 5 సంవత్సరాల వయస్సులోనే ఉంటూ ఉంటాడండి, బాలకుడుగా ఉంటూ ఉంటాడు, చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ వామదేవుడు ఆయన అడిగాడు, నేను చాలా ధన్యుణ్ణయ్యా, కృతకృత్యుణ్ణి, మీరు రావటం అనేది చాలా, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ దర్శనం వల్ల మా పాపములన్నీ కూడా నశించిపోయినాయి అని చెప్పి ఈ రకంగా ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారు. కుమారాంశ సంభూతుడైన సనత్కుమారుడు, వామదేవుడు కూడా ఎంతో బాగా పరస్పరం కలుసుకున్నందుకు సంతోషించారు. అప్పుడు సనత్కుమారుడు అంటున్నాడు, నేను కాశీ నుంచి వస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి శివుని యొక్క సన్నిధికి వెళ్ళారండి కేదారంలో. తయోర్గమనకాలేతు పర్వతీయో నృపగ్రణీ, వీళ్ళు వెళ్ళినటువంటి సమయంలో పర్వత ప్రదేశంలో ఉండేటువంటి ఒక రాజుగారు వచ్చాడు. ఆయన పేరు ఏంటంటే చంద్రవంతుడు, చంద్రవాన్, పర్వత ప్రదేశాలని పరిపాలిస్తాడు. ఆయన అక్కడికి వచ్చాడు. ఆయనకు కూడా అట గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే శివజ్ఞానాన్ని పొందినవాడు, మంచి గొప్ప జ్ఞానండి ఆయన. ఆయన అక్కడికి వచ్చాడు, ఆ జ్ఞాని వచ్చాడు. ఆయన తపస్సు చేస్తూ ఉన్నట్ట చాలా కాలం నుంచి హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ చంద్రవంతుడు, చంద్రవాన్ అనేటువంటి రాజు. కాశీ ప్రశంసినావేతౌ గచ్చంతౌ ద్రష్టుమాగత, వీళ్ళేమో కాశీని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు, వామదేవుడును సనత్కుమారుడు చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుండేటప్పటికీ కా ప్రశంసా కాశీ పుర్యా భవంతౌ కుర్వత కథం అంటున్నాడండి ఎవరు, ఆ చంద్రవంతుడు గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాని కదూ, ఏమంటున్నాడు, ఏమిటయ్యా మీరు ఏమిటి కాశీని గురించి అంత స్తోత్రం చేస్తున్నారు, ఏమిటి దాని అంత గొప్పతనం ఏంటి, మీరేమో జ్ఞానులు, నువ్వు వామదేవుడు గర్భంలో ఉన్నప్పుడే జ్ఞానివి, నువ్వేమో సనత్కుమారుడు కుమారస్వామి వంశతో జన్మించిన వాడివి, గొప్ప జ్ఞానులు, జ్ఞానులయ్యండి కూడా ఈ జడమైనటువంటి ఈ పర్వతాలు ఈ భూమి ఇదంతా ఏంటి, జడ పదార్థం మిథ్యే కదా, ఈ జగత్తంతా మిథ్యే కదా, ఉన్నట్లు భాషిస్తుంది కానీ నిజంగా ఆలోచిస్తే లేదు కదా, అంతా కూడా సత్యమైనటువంటి పరమాత్మయే కదా, భ్రాంతి తప్ప. త్రాడునందు అక్కడ ఉన్నది త్రాడు, మన అజ్ఞానం వల్ల అది పాముగా భాషిస్తున్నది, జ్ఞానం కనుక కలిగినట్లయితే దీపం తీసుకొని వస్తే వెలుతురు కనుక వస్తే ఆ అజ్ఞానం తొలగి అది పాము అనేటువంటి ఇది తెలుస్తుంది. అలాగే ఈ జగత్తు కూడా మిథ్య, పాము అసలు నిజంగా అక్కడ ఉన్నది పాము కాదు కదా, ఉన్నది త్రాడే, ఆ మిథ్యాజ్ఞానం పోతే సత్యమైన వస్తువు భాషిస్తుంది. అదేవిధంగా ఈ జగత్తంతా మిథ్య కదా, అంటే లేనిదనే కదా అర్థం, ఉన్నట్లు మనకు కనిపించినా యథార్థంగా లేదు, అంటే ఎప్పుడూ ఉండేది కాదు కాబట్టి అది లేనట్లు లెక్క, కొద్ది క్షణం ఉండేది ఉన్నది ఎట్లా అవుతుంది, ఉన్నది అంటే ఎల్లకాలములయందు త్రికాలములయందు ఉండేదానికే ఉన్నది అంటాం, సత్ అంటాం, కొంతకాలం ఉండి కొంతకాలం పోయేదాన్ని సత్ అనడానికి వీల్లేదు కదా, అందువల్ల అది మిథ్య. మిథ్య అంటే అసలు లేదు కాదు, కనిపిస్తుంది దృశ్యమానమై ఉంటుంది, బాగా ఆలోచిస్తే లేదు, అదన్నమాట మిథ్య అంటే. కాబట్టి ఈ జగత్తంతా కూడా జడము, ఇదంతా కూడానే స్థూల ప్రపంచము, ఈ స్థూల ప్రపంచం అంతా జ్ఞానులకు మిథ్య అని నవ్వుతూ కాశీని అవమానపరంగా చేస్తూ, మీరేమో బ్రహ్మిష్ఠులు, మీరిద్దరు కూడా మీకు సూక్ష్మమైన సూక్ష్మదర్శనం ఉన్నది, మీరు గొప్ప జ్ఞానులు, ఇదేమిటయ్యా మీకు ఈ స్థూల భక్తి ఏంటయ్యా, ఈ రాళ్ళని లింగాలని నదులు వీటిని స్నానం చేయటం ఏంటి, వీటిని పూజించడం ఏంటి, వీటికి నమస్కారాలు చేయటం ఏంటి, ఈ స్థూల భక్తి ఏంటయ్యా, మీరంతా సూక్ష్మజ్ఞానులు, సాక్షాత్ పరబ్రహ్మని సోహం అనేటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు మీరు జ్ఞానులు, మీకు ఈ స్థూల ప్రపంచం మీద ఈ స్తోత్రం ఏంటి, జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఇది పనికిరాదు కదా. స్థూల భక్తి కుతో జాత యో యో, ఈ స్థూల ప్రపంచం అంతా పోయేదేగా ఉండేది కాదు కదా, ఇటువంటి క్షణికమైనటువంటి ఈ స్థూల ప్రపంచమునందు మీకెందుకు బుద్ధి కలిగిందయ్యా, కాశీం యువాం ప్రశంసేదే తత్కేద, మీరు కాశీని ప్రశంసిస్తున్నారు, కేదారాన్ని ఇంకా ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు, శిలామయాని లింగాని విశ్వేశాదీని చెముని, ఏమిటయ్యా విశ్వేశ్వరుడు మొదలైన లింగాలు ఉన్నాయి, అవన్నీ శిలామయములు రాళ్లే కదా, కేదారాదీని సర్వాణి నశ్వరాణి జడాని చ, ఈ కేదారలింగం మొదలైనవి ఉన్నాయి, అవి ఏమన్నా శాశ్వతంగా ఉండేవే, అవి కూడా జడములే, వాటికి ఏమైనా జీవం ఉన్నదే, అవన్నీ ఎప్పటికైనా నశించేవే కదా, ఈ నశించేటువంటి స్థూల ప్రపంచం మీద ఈ జడములైనటువంటి ఈ రాళ్ళు రప్పల మీద ఎందుకయ్యా మీకు ఇంత భక్తి, వీటిని ఆరాధించడం ఏంటి, నువ్వు జ్ఞానివి కదా అని ఆ చంద్రవాణిని ఆయన జ్ఞాని అయి కూడా ఈవిడని ఈ రకంగా అపహాస్యంగా బలికాడండి, కాశీని విశ్వనాథాది లింగాల్ని కేదారలింగాన్ని అపరాధంగా మాట్లాడు. ముక్తానాం అస్మదాదీనాం భక్తిస్తేషు వృధాఖలు. మీరు ముక్తులు, జీవన్ముక్తులు, వీటి మీద మీకేమిటి? ముక్తులు కానప్పుడు వీటి ఆరాధన, ముక్తులు అయిపోయినటువంటి వాళ్లకు మీకు ఇంకా వీటి మీద దృష్టి ఏంటి, వీటి మీద భక్తి ఏంటి? ఏవం సగర్వవాక్యం తదాకర్ణ్య క్షితిపేరితం సనత్కుమారో స్కందాంశో నృపం ప్రత్యుత్తరం దదం. అప్పుడు సనత్కుమారుడు చెబుతున్నాడండి సమాధానం, నవక్తవ్యం త్వయా చైవం శివజ్ఞాన విధానృతం. నీవు శివజ్ఞానం తెలిసినవాడు, నీ వంటి వాడు ఇలాంటి అబద్ధాలు మాట్లాడకూడదు, అసత్య ప్రవచనాలు నువ్వు చెప్పకూడదయ్యా. బ్రహ్మజ్ఞానం శివజ్ఞానాత్, శివజ్ఞానం వల్ల ఇప్పుడు క్షేత్రములను లింగములను దర్శిస్తే దానివల్ల బ్రహ్మజ్ఞానం వస్తుంది, శివజ్ఞానం కలుగుతుంది, శివజ్ఞానం వల్ల బ్రహ్మజ్ఞానం వస్తుంది. నీకు బ్రహ్మజ్ఞానం రావాలి అంటే శివజ్ఞానం ఉండాలి, శివోహం అనే స్థితికి నువ్వు వెళ్ళాలి. ఈ శివజ్ఞానం రావాలంటే ఎట్లా వస్తుంది? తీర్థముల్ని, లింగముల్ని, క్షేత్రాలని దర్శిస్తే నీకు శివజ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వస్తే నీకు అప్పుడు బ్రహ్మజ్ఞానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు ముక్తి అనేటువంటిది వస్తుంది. కాబట్టి దీనికి అన్నిటికీ హేతు అయినటువంటిది మొట్టమొదటిది ఏమిటి? క్షేత్రములను తీర్థములను సేవించాలి, దానివల్లనే శివజ్ఞానం వస్తుంది. శివజ్ఞానం లేకపోతే బ్రహ్మజ్ఞానం లేదు, మూలమైంది అది అయ్యా. తస్మాత్ బ్రహ్మస్వరూపం తత్ క్షేత్రం లింగస్య తీర్థకం. అంటే బ్రహ్మజ్ఞానం రావడానికి కారణం ఏంటండి? తీర్థక్షేత్ర దర్శనం, దానివల్ల శివజ్ఞానం, శివజ్ఞానం వల్ల బ్రహ్మజ్ఞానం. అంటే బ్రహ్మజ్ఞానమునకు హేతు ఏంటి? తీర్థక్షేత్రములు. అందువల్ల తీర్థక్షేత్రములు అంటే ఏంటి? బ్రహ్మమే అని చెప్పి ప్రతిపాదన చేశాడు సనత్కుమారుడు అనమాట. తస్మాత్ బ్రహ్మస్వరూపం తక్షేత్రం, కాబట్టి ఆ కాశీ కానీ అక్కడ విశ్వేశ్వరాది లింగములు కానీ సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే ఈ క్షేత్రములన్నీ అని ఈ రకంగా. ఏన సజ్ఞాతం సత్యమితి స ఏవ జ్ఞానినాం వరః. ఈ విషయం ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞానులలో శ్రేష్ఠుడు. ఏన జ్ఞాత ఏవం సంభాషమాణాస్తే కేదారే శిష్య సన్నిధౌ. ఈ రకంగా మాట్లాడుకుంటూ ఈ వామదేవుడు, సనత్కుమారుడు, ఈ చంద్రవాణ్ అనేటువంటి ఆయన ముగ్గురు కలిసి కేదారేశ్వరుని చూద్దామని వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రియాప్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సశిశాలిని దేశోయం శోభరయిత్. శివ కేదార కేదార శివ కేదార కేదారే సేతి అయం ధ్వని మోక్షలక్ష్మీ పురద్వార కవాటోద్ఘాటనధ్వని. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు లోకస్య కళ్యాణమస్తు గోవధస్య నిషేధోస్తు. స్వస్తి. ఓ నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.